కార్యక్రమ సబ్జెక్టు భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము సందేశం. మహాశైలరా, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణ జయంతి రాబోతున్నది డిసెంబర్ 30 కూడా ఆదివారం వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ భవిష్యత్ గాల్లో అప్పుడు మళ్ళీ ఇది మన అందరం సమావేశం అవుతాం. టైమ్స్ క్లబ్ ప్రార్థనలో భక్తి జ్ఞాన వైరాగ్యమును ప్రసాదించమని, సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థనలో ఈ లైన్స్ క్లబ్ ప్రార్థన ఇస్తుందండి. అంటే లైన్స్ క్లబ్ మీటింగ్ మీద వచ్చాను నేను చాలాసార్లు. ఈ లైన్స్ క్లబ్ ఫౌండర్ గారు శివశంకరనారాయణ గారు నాకు బాగా స్నేహితులు. మీటింగ్ వచ్చాను, ప్రార్థన అంత పరిచయం అంటే ఇప్పుడు వినలేదు. ఒకవేళ మా ఆధ్యాత్మిక విషయం పెట్టారు కనుక ఈ ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే ఈ ప్రార్థన అడిగి చెప్పాడు కృష్ణ గారు చెప్పారు నాకు ఎప్పుడు ఏ ప్రార్థన అంటే ఏ కార్యక్రమాలని ఇదే ప్రార్థన అని కృష్ణ గారు చెప్పారు. సంతోషం. సద్బుద్ధిని ప్రసాదించమని ఒక మాట, ఈ ప్రార్థనలో సద్బుద్ధిని ప్రసాదించమని ఒక మాట. మీరందరూ సద్బుద్ధితో ఉండండి, మీరందరూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మీరు బాగుపడండి అని జ్ఞాని చెప్పవలసిన పని లేదు. జ్ఞాని అంటే ఎవరంటే సద్బుద్ధి అది బోధ మంచిదే. సద్బుద్ధి కలిగి ఉండటం ప్రార్థన మంచిదే, బోధ మంచిదే. కానీ జ్ఞాని ఎవరంటే జ్ఞాని దర్శించడం మాత్రం చేతే నాకు సద్బుద్ధి కలగాలని ఎవరైతే అనుకుంటారు, ఏ మనిషిని చూస్తే నన్ను నేను సంస్కరించుకోవాలని మీరు ఎవరైతే అనుకుంటారో, ఏ మనిషిని చూస్తే నాకు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తారో వాడే జ్ఞాని. జ్ఞాని నోటితో ఏం చెప్పారు, జ్ఞాని యొక్క స్వరూపం మౌన స్వరూపే. మౌనాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి జ్ఞానులు మాటలు మాట్లాడుతున్నారు. జ్ఞాని యొక్క మౌనం మనకు అర్థమైతే జ్ఞాని మాటలతో మనకు పని లేదు. అయితే జ్ఞానం అందరూ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని వెళ్ళలేకపోతే సెకండ్ క్లాస్ పెట్టారు. అందరూ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనలేరు కదా, అంచెల్ సెకండ్ క్లాస్. జ్ఞాని యొక్క స్వరూపం మౌనే, మౌన స్వరూపం. ఆ మౌనాన్ని మనం అర్థం చేసుకోగలం, అర్థం చేసుకోలేదు అంచేత బోధ కూడా చెప్పారు. లోకం జ్ఞాని చూసిన వెంటనే నన్ను నేను సంస్కరించుకోవాలి లోకం అనుకుంటాను, వాడు జ్ఞాని. అంటే దర్శించినంత మాత్రం చేతి, దర్శనం చేసినంత మాత్రం చేతి మనలో మంచి భావాలు ఎవరికైతే కలుగుతున్నాయి వాడి జ్ఞాని. జ్ఞాని సన్నిధులు మీ ప్రయత్నం అక్కర్లేకుండా సద్బుద్ధి కలుగుతుంది. మన మల్లెపువ్వుల దగ్గర కూర్చున్నప్పుడు ఈ మల్లెపువ్వుల వాసన నాకు రావాలని అనుకక్కర్లేకుండా, మీ ప్రయత్నంతో నిమిత్తం లేకుండా, మీ ఎక్కడితో నిమిత్తం లేకుండా, మీ కృషితో నిమిత్తం లేకుండా మీకు మల్లెపువ్వుల వాసన వస్తూ ఉంటుంది. అక్కడ మల్లెపువ్వులు ఉంటాయి. అదేవిధంగా జ్ఞాని సమక్షంలో మీకు శాంతి కాంతి వస్తూనే ఉంటాయి. మీకు మంచి గుణాలు కావాలని మీరందరూ మంచిగా ఉండాలని జ్ఞాని చెప్పక్కర్లేదు. జ్ఞాని చూసిన వెంటనే మనం మంచిగా ఉండాలని మీరు అనుకుంటారు. మీ జ్ఞాని మాటలు చెప్పక్కర్లేదు. జ్ఞాని దేహం ధరిస్తే, దేహం ధరించి ఉన్నంత మాత్రం చేతి లోకానికి మేలు జరుగుతుంది. ఈ లోకానికి మేలు చేయాలని జ్ఞాని అనుకోక్కర్లేదు. జ్ఞాని పని చేయడు, జ్ఞాని ద్వారా పని జరుగుతుంది వాడి జ్ఞాని. జ్ఞాని కర్మ చేయడు, జ్ఞాని ద్వారా కర్మ జరుగుతుంది. జ్ఞాని పని జ్ఞాని నోటితో మాట్లాడక్కర్లేదు. అతని వైబ్రేషన్స్ వల్ల, అతని శక్తి వల్ల, జ్ఞాని వల్ల శాంతి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు లోకం అంతా వ్యాపిస్తూనే ఉంటాయి వాడి జ్ఞాని. జ్ఞాని అంటే మనం దేహం అనుకుంటున్నాం, మనస్సు అనుకుంటున్నాం, ఈ దేహమే నేను, ఈ మనస్సు నేను అనుకుంటున్నాడు, మన వ్యక్తి మాత్రంలో అనుకుంటున్నాం. జ్ఞాని వ్యక్తి మాత్రుడు కాదు, ఆత్మస్వరూపుడు జ్ఞాని. జ్ఞాని అంటే కేవలం ఆరుగుల శరీరమే కాదు, ఆత్మస్వరూపుడు జ్ఞాని. జ్ఞానం ఉండరో చెబుతూ ఎవడు జ్ఞాని, ఎవడైతే ఆత్మని దర్శిస్తాడో వాడి జ్ఞాని. ఈ లోకంలో ఏది సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం. ఈ లోకంలో ప్రతిదానికి భక్తులు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. కానీ సత్యానికి హద్దు లేవు, సత్యానికి సరిహద్దు. హద్దులు లేనిది, సరిహద్దులు లేనిది ఒక సత్యం మాత్రమే. అయితే ఆత్మజ్ఞానం నీకు టెక్నాలజీలో కానీ, అదే మెడికల్ సైన్స్లో కానీ, అది ఏ రకమైన సైన్స్ బ్రాంచెస్ కానీ, అది కేవలం సాపేక్షక జ్ఞానం. స్వర మహాశయుడు ప్రతి సాపేక్షక జ్ఞానంలో ఎంతో కొంత అజ్ఞానం ఇముడి ఉంటుంది. ఒక దానికి పెన్సిల్ లేని ఇంజక్షన్ చూసుకోండి, దానివల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తున్నాయి. ఉదాహరణ చెప్తున్నా, దానివల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చెప్తున్నారు, అది కనిపెట్టినప్పుడు తెలియదు దాంట్లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పెన్సిల్ అయిన ఇంజక్షన్ కనిపెట్టినప్పుడు, దాన్ని డిస్కవర్ చేసినప్పుడు అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. అంటే ఇంకేత అందులో సాపేక్ష జ్ఞానంలో కూడా ఎంతో కొంత అజ్ఞానం ఇముడి ఉన్నది. అయితే శుద్ధ జ్ఞానం ఏది? ఒక ఆత్మజ్ఞానం ఒకటే శుద్ధ జ్ఞానం. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా మీకు టెక్నాలజీ ఎలా మారుతూనే ఉంటుంది, సైన్స్ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. ఇంకేంటి, సైన్స్ గర్భంలో కూడా ఎంతో కొంత అజ్ఞానం, టెక్నాలజీ గర్భంలో కూడా ఎంతో కొంత అజ్ఞానం ఉంది. కాబట్టి అజ్ఞానం చూడడం మార్పు తప్పదు, చేయడం తప్పదు. అయితే ఒక ఆత్మజ్ఞానం అంటే శుద్ధ జ్ఞానం. అంతేత పూర్వ ఋషులు, మన పూర్వ ఋషులు చెప్పినటువంటి ఏ స్టాండర్డ్ వాళ్ళకి చెప్పారు ఈనాడికి అది అలాగే, దానికి మార్పు లేదు. ఆత్మజ్ఞానానికి అంతే దాన్ని శుద్ధ జ్ఞానం అని చెప్పారు. సాంకేతిక జ్ఞానం కూడా మానవుల యొక్క కంఫర్ట్కి ఉపయోగపడతాం, అందులో సందేహం లేదు. అయితే సైన్స్ కూడా మనిషిలోని కొన్ని మూఢనమ్మకాలను పోగొట్టడానికి కూడా సైన్స్ ఉపయోగపడతాం. సైన్స్ ఏదైతే మనిషిలోని కొన్ని మూఢనమ్మకాలను పోగొట్టడానికి ఉపయోగపడుతుందో, అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం కూడా నాలో ఉన్న అహంకారానికి పరిమితమైన నేను, అంటే అహంకారం గదిలో కూర్చున్న నన్ను బయటకు తీసుకొచ్చి వెలుగు చూపించి ఇలాగ చేస్తాం. బాడీకి కంఫర్ట్ ఏ విధంగా అయితే టెక్నాలజీ తీసుకొస్తాడో, అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ఆత్మజ్ఞానం నాకు ఉపయోగపడతాం. అది భాష సంబంధించినటువంటి జ్ఞానం, ఇది లోకలకి సంబంధించినటువంటి జ్ఞానం. ఏది టెక్నాలజీ సైన్స్ అంటే బాహ్యం, మనస్సు బహిర్ముఖంగా విజృంభించినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎక్కడ చేస్తుంది? మనస్సు అంతర్ముఖం అయితేనే ఆత్మ తెలుస్తుంది. అయితే ఇది శుద్ధ జ్ఞానం. అంటే జ్ఞానంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అంటే దీన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు మన వేదాల్లో. అంటే ఆత్మస్వరూపం ప్రజ్ఞానం, దీని పేరు జ్ఞానం కాదు విజ్ఞానం కాదు. జ్ఞానంలో ద్వంద్వ ఉంది, విజ్ఞానంలో ద్వంద్వ ఉంది. మనస్తోడు ఎక్వైరీ చేసి దాంట్లో, మనస్తోడు సంపాదించి దాంట్లో ద్వైత భావం వస్తుంది, డ్యుయాలిటీ వస్తుంది. అంటే ద్వైత భావం మనస్సులో కూడా మనస్తోడు ఎక్వైరీ చేసేది తప్పనిసరిగా ఎక్వైరీ చేసే దాంట్లో ఎంతో కొంత దోషం ఉంటుంది. ఇంకేదంటే ఈ లోకం ఉందనుకోండి, చూద్దాం ఈ లోకాన్ని రీసెర్చ్ చేస్తూ పోతే, ఈ లోకాన్ని మీరు ఎంతకాలం అయితే జీవించడం మన తర్వాత వాళ్ళు కూడా లోకాన్ని రీసెర్చ్ చేస్తూ పోతూ ఉంటారు. అలా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది, అలా రీసెర్చ్ పైన చూస్తూ ఉంటే రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎంతకాలం రీసెర్చ్ చేసినా, ఎన్ని వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసినా దీనికి తునిష్టాప్ ఉండదు ఈ లోకానికి. ఇంకేదంటే నిజం కాదు కాబట్టి, నిజం లేని చోట నిజాన్ని ఎన్ని సంవత్సరాలు పెట్టినా నిజం కనపడదు. నిజం లేని చోట మీరు లోకాన్ని రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ ఆఫ్ చేయండి. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ఇలాగ మీరు లోకం ఉంది కనిపిస్తుంది, రీసెర్చ్ చేయడానికి ఇస్తూ ఉంటుంది, రీసెర్చ్ చేస్తూ ఉంటాం. కానీ ఎన్ని వేల సంవత్సరాలు చేస్తున్నప్పటికీ మనకు వెలితి కనిపిస్తుంది, డిసెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకేది అది నిజం కాదు కాబట్టి. నిజం ఏది చోట ఏదైనా ఒక వస్తువు ఇక్కడ పోగొట్టుకుంటే, మనం ఇక్కడ వస్తువు ఉండి దాన్ని వెతికితే దొరుకుతుంది. ఇక్కడ ఇక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, అది మనం పోగొట్టుకు ఇక్కడ వస్తువు అంటూ ఉంటే దానికోసం వెతికితే దొరుకుతుంది. ఇక్కడ మనం వెతికే వస్తువు ఇక్కడ లేనప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు వెతికినా ఇక్కడ దొరకదు. అంటే లోకం వైపు చూస్తూ మనం వెతుకుతుంటే, ఎన్ని వేల సంవత్సరాలు మనం లోకం దృష్టిలో పెట్టుకుని మనం సాధన చేస్తున్నప్పటికీ, ఈ లోకమే నిజమనుకుని మీరు సాధన చేస్తున్నప్పటికీ, మీరు మీ మనస్సును భాగ్యానికి పంపి అన్వేషణ చేస్తున్నప్పటికీ, మీకు నిజం మధ్య తెలియదు, లోకం నిజం కాదు కాబట్టి, లోకంలో నిజం లేదు కాబట్టి. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? నేను లోకంలో ఉన్న, నేను అందరి హృదయాల్లోని ఆత్మగా ప్రకాశిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఏంటి, మన మనస్సును అంతర్ముఖం చేయాలి, హృదయం వైపు పంపించాలి, హృదయకు ప్రయాణం చేయండి. అయితే ఈ రమణ మహర్షి ఈ లోకంలోకి అవతరించినటువంటి పని ఏమిటి? కొంతమంది అరుణాచరిస్తుడే రమణస్వామిగా అవతరించాడని చెబుతారు, కొంతమంది సాక్షాత్తు కుమారస్వామి రమణస్వామిగా అవతరించాడని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆత్మజ్ఞానమే ఆత్మే రమణస్వామిగా అవతరించాడు. జ్ఞాన నాలెడ్జే, నాలెడ్జే కేవలం రమణస్వామిగా అవతరించింది. జ్ఞానం వల్లే మనిషి విడుదల పొందింది. ఏమండి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది కదా, మనం ఎక్కడైనా విడుదల పొందాం? మీరు ఇక్కడ ధనవంతులు కూడా కావాలనుకున్నారు, సైంటిస్టులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు దుఃఖంలోంచి బయటకు వచ్చారు. ధనంలో సుఖం ఉంటే, ధనంలో కనుక సుఖం ఉంటే ధనవంతులందరూ సుఖంగా ఉంటారు. ఇది కామన్ సెన్స్ పాయింట్. సైన్స్లో కనుక సుఖం ఉంటే సైంటిస్టులందరూ సుఖంగా ఉంటారు. అలా ఎవరైనా సుఖం కనిపిస్తాం? చదువులో కూడా సుఖం ఉంటే చదువుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. కానీ అక్కడ సుఖం లేదు కాబట్టి మనకు సుఖం కనిపించడం. సుఖం ఎక్కడండి? మన స్వరూపమే సుఖం. చాలామంది అంటూ ఉంటారు మాకు దేవుణ్ణి చూడాలనండి, దేవుణ్ణి చూడాలండి. మీరు చూశారా దేవుని ఎవరితో చూస్తారు? ఇది అందరికీ ఇది ఒక అలవాటు అయిపోయింది. స్వామి వివేకానంద రామకృష్ణ పరమేశ్వరం ప్రశ్న అడిగారు, మీరు దేవుని చూశారా? నేను చూశానని చెప్పాడు. అది ఇమిటేషన్ పెట్టివాడు. ఏమంటే దేవుడు ఉంటే ఎందుకు కనపడ్డు, దేవుడు ఉంటే ఎందుకు కనపడ్డు, దేవుని మాకు చూపిస్తారని అందరూ అడుగుతూ ఉంటారు. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు కనిపిస్తాడనుకోండి, మీరు దేవునితో చూస్తారు? దేవుడికే కనిపిస్తాడు, దేవునితో చూస్తాం, కంటితో చూస్తాం, అంతే కదా. ఈ హాలు ఇదంతా ఎలా చూస్తున్నాం? ఈ కళతో చూస్తున్నాం. అలాగే దేవుడు కూడా కనిపిస్తాడనుకోండి, ఈ కళతో చూస్తాం. ఈ కళ్ళు దేంట్లో భాగం? శరీరంలో ఒక భాగం ఈ కళ్ళు. అయితే శరీరమే నేను కాదు, రూపమే నేను కాదని శాస్త్రం చెబుతాంటే, ఈ శరీరమే నేను కాదని శాస్త్రం చెబుతాను, ఈ శరీరంలో ఒక భాగమైన కళ్ళతో చూసే దేవుడు ఎంతవరకు నిజం ఉంటాడు? ఇది మీరు బాగా అర్థం చేసుకుని నిజంగా కనిపించాడు అనుకోండి, ఈ కనిపించిన దేవుడు ఎంతవరకు నిజం ఉంటాడు? ఈ కనిపిస్తాను కళ్ళతో, అది రూపమే. మీ దేహం ఎటువంటి రూపం? దేవుడు కనిపించిన రూపమే కదా. ఆ రూపాన్ని ఎవరు చూస్తున్నారు? మీ కళ్ళతో చూస్తున్నారు. మీ కళ్ళు ఎందులో భాగం? మీ దేహంలో భాగం. మీ దేహంలో భాగమైన కన్ను ఆ దేవుని చూస్తాను. మీ దేహం అబద్ధమైనప్పుడు, మీ కన్ను అబద్ధమైనప్పుడు, మీ రూపం మీరు కానప్పుడు, మీ కనిపించే రూపం అది నిజం ఎలా అవుతుంది? అంటే నిజమైన దేవుడు ఎవరంటే మన స్వరూపం. మీ కనిపిస్తున్న దేవుడే కానీ మరణించిన తర్వాత ఏమవుతామండి? వైకుంఠం ఎలా ఉంటుందండి? కైలాసం ఎలా ఉంటుందండి? ఇవన్నీ ఈ రకమైనటువంటి ఆలోచనతో కనుక మనం కాలక్షేపం చేసేస్తుంటే మనందరం టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం, మనీని కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. దురదృష్టం. మనలో ఆత్మ అండి. ఈ ఆత్మను తెలుసుకోవడం నాకు ఏది అడ్డొస్తుంది? నా అహంకారం అడ్డొస్తుంది, లేక నా మనస్సు అడ్డొస్తుంది? ఈ అడ్డును తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేయాలా? అయితే వైకుంఠం ఎలా ఉంటుంది? కైలాసం ఎలా ఉంటుంది? మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడన్న ప్రశ్న మీకు ఎవరికైనా వస్తుంది? అది మాయ. మార్పు చెందిదంతా మాయ. ఇక్కడ మీలో ఎవరికైనా ఆందోళన వస్తుందనుకోండి, అది అహంకారం యొక్క లక్షణం. నిర్మలంగా ఉంటున్నాం అనేది ఆత్మ యొక్క లక్షణం. ఆందోళనగా ఉంటే అది అహంకారం లక్షణం. మీరు ఇంటికాడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, 1000 మందిలో కూర్చోండి, మీ మనస్సు నిర్మలం. మీరు ఆత్మస్వరూపులు ఏంటి? మీరు నిర్మలంగా ఉంటారు. మీరు ఒంటరిగా కూర్చున్నప్పటికీ మీకు ఆందోళన వస్తారు, అహంకారం లక్షణం. నిర్మలమైన స్థితి ఆత్మ లక్షణం. ఆందోళన దేని లక్షణం? అహంకారం యొక్క లక్షణం. అంటే మీరు ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత విద్యావంతులైనప్పటికీ, ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ, మీరు ఆత్మను తెలుసుకునే వరకు నిర్మలమైన స్థితి మీకు రాదు. ఏంటి మాయ కాకపోతే ఏంటి? మాయ అంటే మార్పు చెందేది మాయ. మీరు మారని ఆత్మను అందుకుంటారా, లేకపోతే మారేదాన్ని అందుకుంటారా? ఎప్పుడు చేంజ్ అయిపోయేదాన్ని అందుకుంటారా? మారని వస్తువును పట్టుకుంటారా, ఎప్పుడు మారే వస్తువును పట్టుకుంటారా? ఏది మీరు పొందవలసింది? అసలు డెస్టినేషన్ మీరు ముందు నిర్ణయించుకోండి. మనం పొందవలసింది ఏదో, మనం పొందవలసింది ఏదో డెస్టినేషన్ నిర్ణయించుకోండి. ఇప్పుడు కాశీ వెళ్ళాలని మనం నిర్ణయించుకున్నాం అనుకున్న మాట వచ్చింది. కాశీ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత దానికి సంబంధించిన డబ్బు సంపాదించుకోవటం, దక్ష రిజర్వ్ చేసుకోవటం, ఏ రోజు ప్రయాణం, ఇది ఇలా ప్రయాణం చేసుకోవాలి. కానీ కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలని రోజు కూర్చుని కాశీ వెళ్తారండి? కాశీ వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చారు మీరు. కాశీ వెళ్ళాలి నిర్ణయానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన డబ్బు సంపాదించుకుని ప్రయాణం చేస్తే కాశీ వెళ్తారు. మీరు డబ్బు సంపాదించుకోవడం మానేసి కాశీ వెళ్ళడానికి, కాశీ రైలు ఎక్కడం మానేసి, అసలు ఇంట్లో నుంచి కదలకుండానే కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలని రోజు ఇంటికి అనుకుంటారు. మీరు మీ శరీరంలో చెప్పిన కాశీ వెళ్తారు, కాశీ వెళ్ళాలి. అదేవిధంగా నాకు అహంకారం పోవాలి, అహంకారం పోవాలని అనుకుంటూ కూర్చుంటే ఎలా వస్తుంది? అహంకారం ఎలా పోతుంది? దానికి పోయే ఉపాయాలు ఏంటి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అహంకారం పోగొట్టుకోవాలి ఒక నిర్ణయానికి వచ్చాక ఇంకా అహంకారం పోగొట్టుకోవాలని రోజు మంత్రం చేస్తారు ఒక్కరే, అది ఎలా పోగొట్టుకుంటూ పోతుందో దానికి సంబంధించిన ప్రయత్నంలో చేసింది అదే సాధన. ఏమండి రమణ మహర్షి గారు సాధన ఎప్పుడైనా చేశారా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. సాధన చేసేవాడంటూ లోపల ఒక ఉంటే సాధన చేస్తాడు, సాధన చేసేవాడుంటే ఆయన లోపల లేనప్పుడు మన కోసం ఆయన ఎక్కడ సాధన చేస్తాడు. సాధన రమణ మహర్షి సాధన చేశాడని ఎవరైనా అడుగుతూ ఉంటారు కొంతమంది. సాధన చేసేవాడంటూ లోపల ఒక ఉంటే అక్కడ సాధన చేస్తాడు, సాధన చేసేవాడే లోపల లేనప్పుడు ఎవడు సాధన చేసింది ఎవడు. ఈ సింపుల్ విషయం మీకు అర్థమవటం లేదు. నేను మీకు నిజం చెబుతున్నాను, ఈ మతాలు కూడా నిజం, రెలిజన్ వల్ల చెప్పే టెన్షన్. చాలామంది ఏమనుకుంటున్నారంటే నిజంగా మతం వల్ల మత్తు ఇస్తుందేమనుకుంటున్నారు, మతం వల్ల మత్తు వల్ల సారా తాగొచ్చింది కదా, మనకి మత్తు కావాలంటే సారా తాగొచ్చు, మతం ఎందుకు, మతం వల్ల మత్తు వస్తాడు ఆ మతం అనవసరం, మతం వల్ల వివేకం రావాలి, మతం వల్ల మనకు వచ్చి వివేకం అదే నిజమైన మతం. కేవలం బాహ్య ఆడంబరాలు, ఆడంబరం ఉన్నవాడే జ్ఞానానికి పనికిరాడు. ఆడంబరం ఉన్న మనిషి, అహంకారం ఉన్న మనిషి అది జ్ఞానానికి డిజర్వ్ కాదు, అది జ్ఞానం పొందుతాడా పొందడం విడిచిపెట్టండి, వాడి జ్ఞానానికి డిజర్వ్ కాదు కాదు. మీరు ఏ మతంలో ఉంటే ఏమన్నా, హిందూ మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, ఏ మతమైనా ఆత్మను తెలుసుకోమని కదండి, స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతా. నీ మతం గురించి పేజీ పెట్టుకుంటే నేను మతం గురించి ఏదో చేస్తున్నానంటే మతం కాకపోతే ఏమిటది, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీవేంటి, నీకు మతం అడ్డొస్తుందా కులం అడ్డొస్తుంది, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏది అడ్డొస్తుంది, ఈ విషయం ఎప్పుడైనా మీరు పరిశీలిస్తున్నారు. ఇదే నన్ను అందరూ మర్చిపోతాం, కొన్ని హిందూ మతం, ఏదో క్రైస్తవ మతం, ఏదో బౌద్ధ మతం, ఈ మతాలు లేనప్పుడు కూడా ఆత్మ, ఈ మతాలు తర్వాత తర్వాత పుట్టినాయి, ఈ మతాలకి ఆత్మకి సంబంధం లేదు, ఈ మతాలు ఎందుకు పుట్టినట్టు ఆత్మను తెలుసుకోవడానికి మతాలు పుట్టినాయి. అందుకే మితాన్ని మతాల కోసం మీరు బలి చేయదు, ఈ సత్యాన్ని మతాల కోసం బలి చేయకూడదు. దేర్ ఇస్ నాట్ ట్రూత్, దేర్ ఇస్ నాట్ రిలీజియన్ హైయర్ దాన్ ట్రూత్, దేర్ ఇస్ నాట్ గాడ్ హైయర్ దాన్ ట్రూత్, దేర్ ఇస్ నాట్ క్యాస్ట్ హైయర్ దాన్ ట్రూత్. ఈ మతాలు, ఈ కులాలు ఇవన్నీ సత్యాన్ని తర్వాత నిజంగా మీ మతం మీరు సత్యాన్ని తెలుసుకోవడం కోసం, మీ మతం నిజంగా అడ్డొస్తాను మీ మతాన్ని తెలుసు ఒక పక్కన పెట్టండి, సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీ కులం అడ్డొస్తాను మీ కులాన్ని తెలుసు ఒక పక్కన పెట్టండి. ఒకసారి రమణస్వామి గారికి పంతులు గారు వచ్చారు, ఆయన ఏం చెప్పారంటే మీరు బ్రాహ్మలే నేను బ్రాహ్మలే అన్నాడు పంతులు గారు, మీరు బ్రాహ్మలేనండి నేను బ్రాహ్మలే అన్నాడు. భగవాన్ ఏమంటుంది, సరి సరి బాగుంది అన్నారు భగవాన్. మీ నక్షత్రం పునర్వసు నక్షత్రమే, నా నక్షత్రం పునర్వసు నక్షత్రమే అన్నారు, అంటే ఒకే నక్షత్రంలో జన్మించాం, సరి సరి చాలా బాగుంది అన్నారు. తర్వాత మీ రంగు నా రంగు ఒకటే అన్నారు, అంటే ఎరిపి ఇద్దరం కూడా ఎరిపే, మీ రంగు నా రంగు ఎరిపే అన్నారు, చాలా బాగుంది అన్నారు, చాలా బాగుంది సరి సరి అంటున్నారు, ఈయన సరి సరి అంటున్నారు అని చెప్తున్నారు, అంటే ఈయన సరి సరి అంటున్నారు కదా అని ప్రోత్సాహం వస్తాను, నువ్వు చెప్పుకోపోతున్నా. మీ ఊరు మా ఊరు ఒకటి అన్నాడు, మీ ఊరు మా ఊరు ఒకటి అన్నాడు, సరి సరి అన్నాడు, బాగుంది అన్నారు. ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా ఉన్నాయా, అన్ని పూర్తి అయిపోయాయి అన్నారు భగవాన్. అన్ని చెప్పేశావు, రంగు అన్నా ఊరన్నా అన్ని చెప్పేశావు, ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా ఉన్నాయా లేకపోతే మొత్తం అన్ని పూర్తి అయిపోయాయి. స్వామి అన్ని చెప్పేశాను అనుకోండి, కానీ ఒక్కటే మర్చిపోయాయా, నువ్వు ప్రధానమైనది ముఖ్యమైనది ఎప్పుడు ఉండేది అక్కడ మర్చిపోయావు, మీ రంగు నా రంగు ఒకటే అని చెప్పావు, మీ ఊరు నా ఊరు ఒకటే అని చెప్పావు, అన్ని బాగానే చెప్పు, కానీ మీలోనూ నాలో ఒకటే ఆత్మ ఉంది అది చెప్పలేంటి నువ్వు, ఈ మానవులైన విజ్ఞానించిందే, నువ్వు అన్ని చెప్పావు నేను కాదంటే లేదు బాగా ఉంది అని అప్రధానమైన విషయం, కానీ మీలోని నాలోనూ ఒకటే ఆత్మ ప్రకాశిస్తుంది, ఆత్మ విషయం చెప్పలేంటి నువ్వు, కులం చెప్పావు రంగు చెప్పావు, ప్రధానమైన విషయం ఎందుకు చెప్పు, అప్రధాన విషయాలని చెప్తున్నావు, ఇదే మాయ, ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. రమణస్వామి మౌన స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, బోధకుడు. ఈ మోడర్న్ టైమ్స్లో జన్మించిన గ్రేట్ టీచర్స్లో రమణ స్వామి, ఈ జ్ఞానంలో రెండు రకాలు ఉన్నాయి. కొంతమంది వాళ్ళు ఆత్మానుభవం పొందుతారు, ఆత్మానుభవం పొందిన తర్వాత ఎవరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేదు, చెప్పలేదు. కొంతమంది వాళ్ళకి ఆత్మ తెలుస్తుంది, ఆత్మ దర్శిస్తారు, కానీ వాళ్ళ అనుభవాన్ని నోటి మాటలతో చెప్పలేదు. వాళ్ళు అనుభవిస్తూ నోటి మాటలతో చెప్పగల వాళ్ళు టీచర్స్, వాళ్ళు గ్రేట్ టీచర్. అలా ఈ మోడర్న్ ఇండియాలో ఈ మధ్యకాలంలో వచ్చిన గ్రేట్ టీచర్లు రమణ స్వామి. మీకు నేను భవిష్యత్తులో చెబుతున్నాను, కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటున్నారో భారతీయులు, తర్వాత రామ శ్రీరామణం ఎలా జరుపుకుంటున్నారు, అలాగే మన ఇండియన్స్ భవిష్యత్తులో రమణ జయంతులు కూడా అలా జరుపుకుంటున్నారు. ఫ్యూచర్ ఇంకా అందరి తర్వాత కృష్ణాష్టమి లాగే శ్రీరామణం లాగే రమణ జయంతి కూడా జరుపుకునే రోజులు వస్తాయి, మనం చూడకపోవచ్చు. గ్రేట్ జ్ఞాన్, జ్ఞానస్వరూపం. మీకు రాముడు పురాణ పురుషుడు, కృష్ణుడు పురాణ పురుషుడు. తర్వాత మన ఇండియన్ హిస్టరీలో చరిత్రకి అందినంత లెక్కలు జ్ఞాన మార్గాన్ని చెప్పి చూపిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు. పురాణాలు అటుంచండి, పురాణ పురుషులను అవతార పురుషులను అటుంచండి, మన హిస్టరీ అందినంత దూరంలో, హిస్టరీ రికార్డ్ చేసినంత దూరంలో జ్ఞాన మార్గాన్ని లోకానికి సమాజానికి ఎత్తి చూపించిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు. అందులో మొట్టమొదటి వాడు గౌతమ బుద్ధుడు, రెండో వాడు ఆది శంకరాచార్యుడు, మూడోవాడు రమణస్వామి. వీళ్ళు జ్ఞాన మార్గాన్ని ప్రవచించారు లోకానికి. అయితే రమణస్వామి జ్ఞాన మార్గానికి ప్రాముఖ్యత ఇచ్చాడని ధ్యాన మార్గానికి, కర్మ మార్గానికి, భక్తి మార్గానికి నువ్వు లేదని కాదు, అన్ని మార్గాలకి నువ్వు ఉంటాయి, వాటి ఇంపార్టెన్స్ వాటి ఉంటుంది, ఏ మార్గం ద్వారా అయినా ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి. మీరు ఎక్కడ ఏ కార్నర్లో చూసినా, ఏ యాస్పెక్ట్ నుంచి మాట్లాడినా, ఏ మూల నుంచి మాట్లాడినప్పటికీ రమణ స్వామి నిన్ను నువ్వు తెలుసుకోమని చెబుతాడు. అదే రమణ యొక్క సందేశం. మీరు బ్రాహ్మణులా, లేకపోతే హిందువులా, లేకపోతే అమెరికన్సా, రష్యన్సా, లేకపోతే మీరు సోషలిస్టులా, ఏ ఇష్టలు అడగడం, మీరు నిజం హీజరు రమణ స్వామి, ఇజ్ రియల్ సోషలిస్ట్. మీరు ఎవరు ఆయన ఏం అడగరు, మిమ్మల్ని నిన్ను నువ్వు తెలుసుకొని చెబుతాడు. మీరు స్త్రీలా పురుషులు అది కూడా ఆయన అక్కర్లేదు, నిన్ను నువ్వు తెలుసుకో, అదే ఆయన సందేశం. దాని మాయంటే ఏంటి మీరు అడుగుతూ ఉంటారు కదా. నేను ఈ లోకంలో గొడవలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను నేను తెలుసుకోవడం నేను ప్రయత్నం చేయను. ఇది నేచర్ సార్. లోకంలో జరిగే గణితలు, లోకంలో జరిగే పోకలు, లోకంలో జరిగే మార్పులు, లోకంలో జరిగే అన్ని సంఘటనలు నా మనస్సు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నా మనస్సు ఉంటే ప్రయత్నం చేయదు, నన్ను నేను తెలుసుకోవడానికి నా మనస్సు ప్రయత్నం చేయదు, నా ఇంటలెక్ట్ ప్రయత్నం చేయదు. నా అటాచ్మెంట్ పోగొట్టుకోవడానికి నా ఏం, నా ఇంటలెక్ట్ నాకు సహకరించకపోతే, నన్ను నేను ఎవరో తెలుసుకోవడానికి నా ఇంటలెక్ట్ సహకరించకపోతే, నా ఇంటలెక్ట్ యొక్క ప్రయోజనం ఏమిటి? మీ దగ్గర డబ్బు ఉంది, అది ఖర్చు పెట్టుకోవడానికి మీ డబ్బు ఉపయోగపడదు, అది మీ డబ్బు యొక్క ప్రయోజనం ఏమిటి? అది నేను మీరు కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, కానీ మీ ఉపయోగానికి మీ ధనం ఉపయోగపడదు, ఆ ధనం ఏం చేసుకుంటారు? నేను చాలా తెలియగలవానే, మేధావులుగలవానే, కానీ నా స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం నా ఇంటలెక్ట్, నా జీనియస్ నాకు ఉపయోగపడటం లేదు, ఇది దేనికోసం ఇది ఉపయోగించేది? ఈ చిన్న ప్రశ్న ఎప్పుడైనా నీకు ఉదయిస్తుందా? సమాసం లీవ్ లీవ్ రమణస్వామి ఎలా, లీవ్ గౌతమ బుద్ధ ఎలా, లీవ్ ఆల్ టీచర్స్ ఎలా, వాళ్ళందరూ నాకు తెలుసు. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు చేసిన ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు ఉదయిస్తాం. మీరు ఎన్నో విషయాలు జీవితంలో తెలుసుకుంటున్నారు, నేను నాలెడ్జ్ ఎక్వైర్ చేసామనుకుంటున్నారు, నాలెడ్జీకి పవర్ అంటున్నారు, నాలెడ్జీకి లైఫ్ అంటున్నారు, ఎంతో నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటున్నారు, ఎక్వైర్ చేసుకుంటున్నారు. మీరు తెలుసుకున్న, మీరు ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయంటే ఆ నాలెడ్జ్ యొక్క ప్రయోజనం ఏమిటి? వసుంధరేశయ్యరని ఆయన పూర్ మ్యాన్, ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక పూర్ మ్యాన్ సర్వసాధారణంగా మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో ఎవరైనా ఏదో అరటిపళ్ళు, యాపిల్స్, లేదా ఏదో వస్త్రాలు ఏదో పట్టుకుని వెళతారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, చంటపిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మరి భారతీయ సాంప్రదాయం. అంటే మనం చంటపిల్లలు ఇంటికి వెళ్తే ఏ కార పోసం పట్టుకెళ్తూ ఉంటాం, ఏ అరటిపండు బతకట్లేదు. ఈ సుందరేశ్వరికి భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్కూల్ టీచరు జేబులు బదులు పవన్ బత్తాక ఏదో కొనుక్కెళ్ళాలండి, తిరువణమలలో ఏదో బత్తాకాయ ఆకిలో కొనుక్కి వెళ్ళాలండి, కానీ జేబులు డబ్బులు సుందరేశ్వరికి. బాధపడుతున్నాడు, అయ్యో మహాత్ముల దగ్గరికి వెళుతున్నాం, ఒట్టి చేతులతో వెళుతున్నాం అని బాధపడుతున్నాడు, కానీ పైసలు, జేబులు పైసలు. స్వామి ఏమి వట్టి చేతులతో ఇచ్చాను, నీకు ఏమి తీసుకురాలేదు అన్నాడు సుందరేశ్వరి. భగవాన్ కరిగిపోయాడు, భగవాన్ కరిగిపోయారండి. దేవుడి గుళ్ళోకి వెళ్ళి మనం అట్టిపళ్ళు ఇస్తుంటే, దేవుడి గుళ్ళోకి వెళ్ళి మనం యాపిల్స్ ఇస్తుంటే, ఈ అట్టిపళ్ళు యాపిల్స్ దేవుడికి కావాలా? ఏనాటికైనా మన అహంకారం అర్పిస్తామని మన ట్రైనింగ్ కోసం అట్టిపళ్ళు ఇవ్వమన్నారు, యాపిల్ ఇస్తాం. యాపిల్స్ అట్టిపళ్ళు దేవుడు ఏం చేసుకుంటాడు అంటే, అట్టిపళ్ళు ఇవ్వటం ద్వారా, దానం ఇవ్వటం ద్వారా, మనం చేరే బాధ్యమైనటువంటి ప్రకృతిలో వస్తువులు ఇవ్వటం ద్వారా, ఈ ఇవ్వటం ట్రైనింగ్ అయితే ఆఖరి చివరిసారిగానే మనలో నేను నేను అహంకారం ఈశ్వరికి ఇస్తామని మన ట్రైనింగ్ కోసం ఎన్ని పెట్టారు మన పూర్వులు మన పెద్దలు, లేకపోతే అట్టిపళ్ళు దేవుడు ఎందుకు, బత్తకాలు ఏం చేసుకుంటారు? రమస్వామి వారు నాకంటే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు చాలా దృష్టి ఉంటుంది, నాకంటే గుళ్ళో ఉన్న దేవుడు చాలా దృష్టి ఉంటుంది. ఇంకేంటి, గుళ్ళో ఉన్న దేవుడికి వస్తువులు తీసుకెళ్లి చూపించి ఇంటికి పట్టిపోతున్నారు, కానీ నన్ను అలా తినమంటున్నారు, ఎన్ని ఎక్కడ తినగలను? గుళ్ళో ఉన్న దేవుడు ఎందుకు అదృష్టం అంటే, దేవుడు పెద్దగా చూపిస్తున్నారు పట్టిపోతున్నారు ఇంటికి, కానీ నేను నా అదృష్టం నాకు లేదు, నేను తినందా స్వామి తినమంటున్నాను. అంటే గుళ్ళో ఉన్న దేవుడికి ఉన్న అదృష్టం నాకు లేదు. ఈ సుందరేశయ్యరు నిరాడంబరు, నేను ఆ సుందరేశయ్యని కూడా చూశాను పాప. సింప్లిసిటీ రూపం ధరించి మనం ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు, ఏమండి పూర్వం కంటే ఇప్పుడు నాలెడ్జ్ పెరిగిపోయింది అంటున్నారు. ఎంతో కొంత పెరిగిన మాట కాదు, నాలెడ్జ్ తో పాటు ప్రిపరేషన్ పెరిగింది, నాలెడ్జ్ తో పాటు డెకరేషన్ పెరిగింది. నాలెడ్జ్ పెరిగిన మాట ఇదే, అదే నిష్పత్తిలో డెకరేషన్ కూడా పెరిగింది, అదే నిష్పత్తిలో ప్రిపరేషన్ కూడా పెరిగింది. ఇప్పుడు కరప్షన్ కూడా నార్మల్ అయింది, ప్రతిదీ సుందరేశ్వరి బహు భేదవాడు, కానీ హృదయంలో భక్తి ఉంది. మన భగవంతుని రూపాయలు తోడుకోండి, అధికారాలు తోడుకోండి. అసలు జ్ఞాని లోకంలోకి వచ్చింది సమాజాన్ని సమత్వంలోకి నడిపించడానికి, సమాజాన్ని సమత్వంలోకి మేల్కొల్పడానికి, సమాజాన్ని జ్ఞానయేపు సమాజం యొక్క కళ్ళు తెరిపించడానికి జ్ఞాని లోకంలో అవతరిస్తారు. ఈ పెట్టి మైండెడ్నెస్ ని ఆర్పేయడం కోసమే రమణ స్వామి ఆ లోకానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. సుందరేశయ్యర్, నువ్వు నేను నేను అంటున్నావు, ఆ నేను నా చెయ్యి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమి తేవటం లేదు, ఏమి తేలేదంటాడు సుందరేశ్ అయ్యారు. ఆ నేను తెచ్చావు కదా, నేను లేకుండా ఎవరు వస్తాను, నేను తెచ్చావు, ఆ నేను నాకు ఇచ్చేయి, నేను స్వీకరిస్తాను. ఆత్మ కోసం ఈ భీముడు తెచ్చాను సుందరేశ్ అయ్యారు. వాళ్ళు రమస్ నిజమైన గురువు బోధ గురువు, కానీ బాధ గురువు మటుకు కాదు. బాధ గురువులు నిజమైన గురువులు మటుకు కాదు, బోధ గురువులే నిజమైన గురువు. ఈ రమణ స్వామి 75 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన శరీరం తిరిగింది. రమణ స్వామి శరీరానికి ఏమి ప్రాముఖ్యత ఇవ్వరు. భక్తుడను అటాచ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ది బాడీ, ఈ అటాచ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ది బాడీ. అదే మనం ఈ శరీరం మాత్రమే కాబట్టి జ్ఞాని కూడా శరీరం మాత్రమే మనం అనుకుంటాం. మన అజ్ఞానాన్ని జ్ఞానంగా ఆరోపిస్తుంది మన సహజ లక్ష్యం. ఒక గ్రేట్ మ్యాన్ తెలుసుకోవడం కోసం కూడా ఇంకో గ్రేట్ మ్యాన్ ఉండాలి, ఒక గ్రేట్ మ్యాన్ ఒక లిటిల్ మ్యాన్ తెలుసుకోవాలి. ఒక జ్ఞాని అర్థం చేసుకోవడానికి ఇంకొక జ్ఞాని కానీ సాధ్యం కాదు. తమస్వామి గారి పేపర్లో చూశాను, ఈ రోజునే పేపర్లో చూశాను నేను, ఎవడో సాక్షాత్తు తన కన్న తల్లినే చంపేశాడట. భగవంతుడు చెప్పారు ఎవరు, ఈ రోజునే నేను పేపర్లో చూశాను తన కన్న తల్లినే చంపేశాడటండి ఎవరు. ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఆశ్చర్యం ఇవ్వాలి, న్యూస్ పేపర్లో చదివానండి తమస్వామి అన్నట. భగవాన్ అరే రే తల్లిని చంపివేసినాడా, తల్లిని చంపివేసినాడా, తల్లిని చంపని వాడు అందరూ తల్లిని చంపిన వాళ్ళే అన్నట్టు. నీ పేపర్లో చదివి చెబుతున్న పలానా వ్యక్తి తల్లిని చంపాడు. అసలు తల్లిని సంపద వ్యక్తి ఎవరున్నారు ఈ లోకం, అందరూ తల్లిని చంపిన వాడే. అదేంటి స్వామి మమ్మే జోక్ చేస్తున్నారా, ఏడాపాలం చేస్తున్నారు. కాదు అయ్యా, నువ్వు చదివాను చెబుతున్నావు కదా న్యూస్ పేపర్స్లో ఎవడో కన్న తల్లిని చంపాడని, నేను చెబుతున్నాను అందరూ తల్లిని చంపిన వాడితో సమానం. అదేమిటండి స్వామి అలా చెబుతారు. కాదు వినవయ్యా, ఈ నేను అంటున్నావు చూశావు నువ్వు, తలంపు ఆత్మలోంచి పుట్టి బయటకు వచ్చింది. ఈ నేను అనే తలంపు, నేను అంటున్నా కర్మ, ఈ నేను తలంపు ఎక్కడి నుంచి వచ్చింది, అది ఆత్మలోంచి పుట్టి మనలోకి వచ్చింది, దేహంలోకి వచ్చింది. ఈ నేను తలంపు పుట్టడం హృదయంలో పుట్టింది, అంటే హృదయం అంటే ఆత్మలో పుట్టింది. అది పుట్టిదేమో ఆత్మ, అత్తవారికి దేహం కాదు. ఈ నేను తలంపుకు పుట్టిల్ ఆత్మ, అత్తవారికి దేహం. అది ఏం చేసింది, పుట్టిన నేననే తల, అందరికీ నేననే తలంపు, నిజమైన నేను ఆత్మ, నేననే తలంపు అహింత. ఆ నేననే తలంపు దేహానికి పరిమితం చేస్తుంది. అంటే భగవాన్ ఏం చెబుతున్నారు, అందరూ తల్లిని చంపిన వాళ్ళు. ఎలా తల్లిని చంపిన వాళ్ళు, ఈ నేననే తలంపు ఆత్మలోంచి పుట్టి వస్తున్నాం. అయితే ఆత్మలో పుట్టిందన్న సంగతి నేను మర్చి, నేను మర్చిపోయింది, మర్చిపోయి స్వతంత్రంగా వ్యవహరిస్తాను, స్వయంభవం అనుకుంటాను. అంటే నీ ఈ నేను ఆత్మలో పుట్టి వచ్చింది, ఆత్మలో పుట్టి బయటకు వచ్చింది అంటే ఆత్మ తల్లితో సమానం. మనం ఏ తల్లి గర్భం నుంచి అయితే బయటకు వచ్చామో ఆ స్త్రీని తల్లి అంటున్నాం, అంతే కదా. మనం ఏ స్త్రీ యొక్క గర్భం నుంచి బయటకు వచ్చామో ఆ స్త్రీనే తల్లి అంటున్నాం. అయితే ఈ నేను తలంపు ఆత్మలోంచి వచ్చింది, ఈ నేను తలంపుకు పుట్టిల్లు అంటే పుట్టిన ప్లేస్ ఆత్మ. అది వచ్చి ఏం చేస్తుంది, ఆత్మ మర్చిపోయి, ఆత్మను మర్చిపోయి ఏం చేస్తాను, దేహం నేనని భుజాన్ని శవాన్ని వేసి తిరుగుతాను. ఈ నేరుడ తలుపు తన పుట్టిచూడని ఆత్మను మరిచిపోవటం తల్లిని చంపింది అని చూసాం, వాడు తల్లిని చంపిన వాడు చూసాం. నీకు అందరికీ ఆత్మదృష్టి ఉందా, లేదు అంచేది అందరూ తల్లిని చంపిన వాడు చూసాం. అయితే మళ్ళీ తల్లి ఎప్పుడు, తల్లి మనం ఎప్పుడు మళ్ళీ జీవింపు చేసినట్టు మళ్ళీ తల్లిని గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఈ నేననే తలంపు ఆత్మలోంచే వస్తుంది అని, నేననే తలంపు స్వయంభవుడు కాదు అని, నేననే తలంపును తీసుకెళ్లి ఆత్మ ఎందుకు ప్రవేశపెడితే వాడు తల్లిని మళ్ళీ జీవింపజేసినట్టు, మళ్ళీ తల్లిని గౌరవించినట్టు, తల్లిని గుర్తించినట్టు.
తన పుట్టికి స్థానం అయిన ఆత్మని మరిచిపోవటం తల్లిని చంపిన వాటితో సమానం కాదండి అన్నారు రమణాస్వామి. అందరూ మాతృ హంతకులేరు. స్వామి గారి శ్మశానంలోకి వెళ్ళాం, ఒక శవాన్ని మోసుకెళ్ళాం. మేమందరం ఇప్పుడు శవవాహకులు, స్నానం చేయకుండా భోజనం చేసేయమంటారా? స్నానం చేయకుండా భోజనం చేయొచ్చని ఎవరో ప్రశ్న అడిగారు రమణాస్వామి. భగవాన్ అంటున్నారు, మీరే శవాన్ని మోసుకొని వెళ్దాం అనుకుంటున్నారు అయ్యా, శవాన్ని మోయినవాడు ఎవరన్నాడు లోకం? అందరూ శవవాహకులే, శవవాహకులు అన్నారు. అందరూ శవాన్ని మోసుకోలేదు, ఈ శరీరం ఈ శవం, దీన్ని మోసు తిరుగుతున్నాడు అందరూ. ఈ శవాన్ని నేను, ఈ శవాన్ని నేను మోసు తిరుగుతున్నారు. ఈ శరీరంలో ప్రాణం ఉండగా ఎవరి శవాన్ని ఆడే మోసుకుంటున్నాడు. చచ్చిన తర్వాత నలుగురు మోస్తారు, అంతే తేడా. ఈ శరీరమే శవం, ఈ శవాన్ని బతుకుండగా ఎవరి శవాన్ని ఆడే మోసు తిరుగుతున్నాడు ఈ లోకం. తేడా ఏంటంటే, ఈ శరీరంలో ప్రాణం తప్పుకున్నారు, నలుగురు మోస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఒకటే మోసుకుంటున్నారు, అప్పుడు నలుగురు శశాన్ని తీసుకెళ్ళి నలుగురు మోస్తున్నారు. అందరూ శవవాహకులేనయ్యా, మీరే అనుకుంటున్నారు శవాన్ని మొయ్యుండవు, అందరూ శవవాహకులేన. రమణాస్వామి 75 సంవత్సరాలు ఈ శరీరంలో, ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నారు. నేను నువ్వు తెలుసుకోని, నువ్వు తెలుసుకోని నో దయచల్పన చెప్పడానికి ఈ భూమి మీదకి అవతరించాను. నీకు అర్థమవుతుంది, నిన్ను నీవంటే రెండు నేను ఉన్నాయి, నీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఏమి కన్ఫ్యూజన్? ఈ సబ్జెక్టులో చాలామంది మెటాఫిజిక్స్ చాలామంది కన్ఫ్యూజన్కి సంబంధించిన సబ్జెక్ట్ అనుకుంటున్నారు. ఇందులో క్లారిటీ, ఇందులో సింప్లిసిటీ ఉంది, క్లారిటీ సబ్జెక్ట్. నిన్ను నీవు తెలుసుకోనప్పుడు మీరు రెండు నేను ఉన్నాయి. నీరు అంటే నిన్ను అంటే ఆత్మ, నిన్ను అంటే ఆత్మ, నీవు అంటే ఈ మనస్సు. అంటే ఈ శరీరం నేను, ఈ అహంకారం నేను, ఈ కోపతాపాలు నేను. ఇప్పుడు ఏ నేనైతే మీకు అనుభవం ఉందా, అది మీరు కాదు. ఇప్పుడు మీరు నేను అంటున్నారు కదా, ఆ నేను మీరు కాదు. అది మనస్సుకు పరిమితమైన నేను, అహంకారానికి పరిమితమైన నేను, దేహానికి పరిమితమైన నేను, మీ గ్రంథికి, ఉదయ గ్రంథికి పరిమితమైన నేను. ఆ నేను మీరు కాదు. ఇప్పుడు మీరనే నేను, ఆ నేను మీరు కాదు. ఈ శరీరం ఎలా పుట్టిందో నేను కూడా అలాగే పుట్టింది. పుట్టిన ప్రతి వస్తువు నశిస్తుంది. ఈ మీటింగ్ ప్రారంభించాం కాబట్టి ఇంకో గంట నుండి 2 గంటల అంతం కూడా ఉంది. అలాగే శరీరం పుట్టింది కాబట్టి దీనికి అంతం కూడా ఉంది, న్యాచురల్గా ఉంది. అదే ఈ నేను అనే తలంపు న్యాచురల్ స్టేట్ కాదు, అది నార్మల్ స్టేట్ కాదు. ఆ నేననే తలంపు పుట్టింది అంటే అది కూడా మరణిస్తుంది, అదే నిజమైతే మరణిస్తుంది. ఈ శరీరం ఎలా పుట్టిందో నేననే తలంపు కూడా అలా పుట్టింది, అది న్యాచురల్ కాదు. ఈ శరీరం ఎలా మరణిస్తుందో ఇప్పుడు నువ్వు అనుకుని నేను కూడా అలా మరణిస్తుంది. నువ్వు ఒక్కసారి లోపలికి దిగి చూస్తే, అంటే లుక్కు మిచ్చింది లోపలికి దిగి చూస్తే, మనకి ఎంతసేపు బాహ్య దృష్టి చర్మ దృష్టి అలవాటు పడ్డాం కానీ లోపల దృష్టి అలవాటు పడ్డాం. చర్మ దృష్టి ఉన్నవాడు ప్రతి వాడు చెండాలి. నేను ఎక్కడ అరిగిన పాటలు ఉన్నవాడు చెందాలి అనుకుంటున్నాను. ఎవరికైతే చర్మ దృష్టి ఉందో వాడు ప్రతివాడు చెందాలి. ఈ నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్నంటే నీ స్వరూపము, ఆత్మ ఎలా దర్శనిస్తుంది మనకి? ఆత్మ నీకు దేవుడిగా, నీకంటే వేరుగా, నీకంటే భిన్నముగా ఆత్మ దేవుడిగా దర్శిస్తుంది. నిజమో కాదు ఆత్మ స్వరూపంగా దర్శిస్తుంది. అదే ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఇస్ ఎ న్యాచురల్ స్టేట్, ఇట్ ఇస్ ఎ నార్మల్ స్టేట్, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్, ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ స్టేట్. ఆత్మ మీ స్వరూపంగా దర్శిస్తుంది. ఆత్మ మీ స్వరూపంగా దర్శనం ఇవ్వకుండా ఒక దేవుడిగాను లేక ఒక వ్యక్తి అని మీకంటే వేరుగా దర్శనమిస్తే అది నిజం కాదు. అంటే నిన్నంటే నీ స్వరూపం మనం ఈ అబద్ధమైన నేనుతోటి, ఈ అబద్ధం నువ్వు నేను అనుకుంటున్నావు, ఈ నేనును తీసుకెళ్లి నీ స్వరూపమైన ఆత్మ ఎందు లయింపజేయడానికి నువ్వు చేసే ప్రయత్నం విచారణ మార్గం అని చెప్పాడు రమణస్వామి. చెప్పిన విచారణ మార్గం అయితే ఈ ప్రయత్నం మీరు భక్తి ద్వారా చేయొచ్చు, యోగం ద్వారా చేయొచ్చు, జ్ఞానం ద్వారా చేయొచ్చు, ధ్యానం ద్వారా చేయొచ్చు, సేవ ద్వారా, సర్వీస్ ద్వారా, కర్మయోగం ద్వారా కూడా చేయొచ్చు. రమణస్వామి 1879 సంవత్సరంలో మధురైపట్నానికి 30 మైళ్ళ దూరంలో తమిళనాడులో, మధురైపట్నానికి 30 మైళ్ళ దూరంలో తిరుచూడు అనే శివక్షేత్రంలో జన్మించాడు. తిరుచూడు రమణస్వామి శరీరము వచ్చిన క్షేత్రం శివక్షేత్రం, రమణస్వామి చదువుకున్న క్షేత్రం శివక్షేత్రం మధురై, రమణస్వామి దేహంతో తిరిగిన అరుణాచలం శివక్షేత్రం, మూడు శివక్షేత్రం. తిరుచూడి ఆయన దేహం ధరించి పెద్ద శివక్షేత్రం ఇది తిరు శివపురాణంలో కనిపిస్తుంది. తిరుచూడి పేరు మధురైని మధురై మీనాక్షి మధురై మీకు తెలిసినది పెద్ద సుందరేశ్వరి పెద్ద శివక్షేత్రం సౌత్ ఇండియాలో పెద్ద శివక్షేత్రం మధురై. ఆయన అరుణాచలం శివక్షేత్రం మూడు శివక్షేత్రం ఆయన దేహం శివక్షేత్రంలో వచ్చింది, చదువుకున్నది శివక్షేత్రంలో చదువుకుంది, బోధ చేసింది అరుణాచలంలో బోధ చేసింది. అమరనాథస్వామి తల్లి పేరు అలగమ్మాళ్, తండ్రి పేరు సుందరమల్లి. రమణస్వామి కుటుంబానికి ఒక శాపం ఉంది, నీ కుటుంబంలో తరానికి ఒకటి సన్యాసం కాక పూర్ణ ఎవరు శిక్షించాడు. అయితే రమణస్వామి ముత్తాత ముత్తాతంలో తాతంలో అన్నదమ్ము ముత్తాత అన్నదమ్ములు ఒకళ్ళు, తాతలు అన్నదమ్ములు ఒకళ్ళు, తండ్రిలో ఒక సన్యాసానికి వచ్చాడు. ఈ తరంలో రమణస్వామికి వచ్చింది, అది శాపం కాదు, అది వరం. ఆ శాపమే కనుక లేకపోతే మనకు రమణస్వామి దక్షిణ ఉండేవాడు కాదు. శాపం కింద మీకు బయట కనిపించవచ్చు, అది వరమే, అది అది వరం, శాపం రూపంలో ఉన్న వరం. రమణస్వామి చిన్నతనంలో తెలియక ఒక చిన్న తప్పు చేశాడు, తండ్రి గారి పేరు అప్పుడే ఆ దస్తావేజ్ ఎవరు దాచుకుంటే అని చింపేశాడు, తెలియదు మా చిత్తు కాగితాలు అంటే. తండ్రి గారి పేరు ఎవరో క్లైన్స్ తెచ్చి కాగితాలు ఇచ్చారు, మొత్తం కాగితాలని చిత్తు కాగితాలని సరదా చేయాలి చిన్న ఏ మామూలు ఏ ఒకటో తర్వాత రెండో తర్వాత చదువుకుంటూ ఏదో కాగితాలని చింపేశాడు. చింపేస్తే కోర్టు గారి నుంచి వచ్చి తండ్రి గారు చూసుకున్నారు, కాగితాలని చింపేస్తున్నారు దస్తావేజులు. అప్పుడు సుందరేశ్వరి అంటున్నాడు రమణస్వామి తండ్రి, రమణస్వామి అది ఎప్పుడైతే ఆయన కోపం వచ్చింది, రమణస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామ, అసలు తండ్రి గారు పెట్టిన పేరు వెంకటేశ్వరం, వాడికి నామం వెంకటరామ. ఎవరు చింపేశారు ఈ కాగితాలన్నీ? సుందరేశ్వరి గారు కోర్టు నుంచి వచ్చారు, ఈ కాగితాలన్నీ ఎవరు చింపేస్తారు? వెంకటరామని చింపేశారు. దస్తావేజులు చాలా విలువైన దస్తావేజు, ఎవరు ట్రైన్ తెచ్చుకుని దస్తారు. ఏడా వెంకటరామని ఎలా చూశారండి? వాడికి బట్టలు ఇప్పండి, తల గొరిగించండి, గోచి పెట్టండి, అన్నం పెట్టకండి, ఇంట్లోంచి బయటకు గెంటైంది అన్నాడు సుందరేశ్వరి. అది శాపం. ఏడా వెంకటరామని ఎలా చూసినాడు? భార్య మీద కేకేస్తున్నాడు సుందరేశ్వరి, ఏడి వెంకటరామాన్ని దస్తావేజులని చింపాడా? వాడిని తీసుకురండి, ఎక్కడున్నాడు వీధిలో ఆడుకుంటున్నాడు మనం తీసుకురండి, వాడికి బొట్టలు ఇప్పించండి, గోచి పెట్టండి, తల గొరగండి, జుట్టు శుభ్రంగా గొరగండి, అన్నం పెట్టకండి, ఇంట్లోకి బయటకి గట్టి అని కేకలేస్తున్నాడు సుందరేశ్వరి. రమణస్వామి ఉన్నాడు, నా తండ్రి శాపం, నన్ను గోచి పెట్టమన్నాడు, ఇంట్లోంచి బయటకు గెంటేమన్నాడు, బట్టలు ఇప్పేమన్నాడు, అన్నం లేక అన్నం పెట్టకుండా బయటకు గెంటేమన్నాడు. నేను ఆ జన్మము నా తండ్రి చెప్పిన మాటలు ఎలా నిజమే, నీ కావు ఆ జన్మము నేను కౌపీనంతో నా జీవితం గడపవలసి ఆయన కోపం మీద అన్న మాటలు తండ్రి సుందరేశయ్య, గోచి పెట్టి ఇంట్లోంచి బయటికి గెంటమన్నాడు. ఆయన జీవితం అంతా కౌపీనంతో రోజులు పోయింది. ఆయన అరుణాచలం వచ్చి ఏ రోజునైతే గోచి పెట్టాడో తర్వాత లక్షల లక్షల రూపాయల ఆశ్రమంలో కురిసిన ఆ గోచి విడిచిపెట్టారు. ఆయనకు ఉన్న సంపద, ఆయనకున్న ఎసెట్టు, ఆయనకున్న భాగ్యం అంతా కూడా గోచి. అదే గణపతి శాస్త్రి గారు చెప్పారు, నువ్వు ఎవడో మాకు తెలియని ఒకటి, నువ్వు గోచి పెట్టి కూర్చున్నావు, నువ్వు నీ జీవితంలోనే ఆడంబరం కనపడదమ్మా. సదండి మమ్మల్ని గోడికాయలు ఆడుకుంటున్నావు, దూళ్ళ కాసుకునే పిల్లలతో కూర్చుని, నువ్వు ఎవడో మాకు తెలియటం లేదు అని ఒకసారి గణపతి శాస్త్రి గారు చెప్పారు. రమణస్వామి చిన్నతనంలో తిరుచూరులో కొంతకాలం చదువుకున్న తర్వాత చదువుకున్న తండ్రి గారు పోయారు. తండ్రి గారు పోయిన తర్వాత మదురాయి పట్టణానికి వచ్చాడు రమణస్వామి, అంటే తన తండ్రి ఇంటికి వచ్చాడు చదువుకోవటం. తండ్రి గారు పోయిన తర్వాత తన తండ్రి చదివించాడు మదురాయి. జన్మాంతర వాసనలు అలా ఉంటాయండి, అది పూర్వజన్మ సంస్కారం మనకుంటే ఆ ఇంటికే ఉంటుంది. మీరందరూ ఇంటికింత శ్రద్ధగా వచ్చి కూర్చున్నారు, ఈ పాలకులు టౌన్లో ఎన్ని వేల మంది లేరు, అంటే మీ సంస్కారం మీ సద్వాసన మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంచెలు భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, మీరు చేసిన మంచి పని ప్రతి మంచి పని ఊరికే పోదా. ఒక రోజు ఆ తిరువన్నమలయ్యలో తన మదురై బడికి వెళుతున్నాడు, దారిలో చుట్టం కనిపించాడు. ఇంటికానికి పిన తండ్రి ఇంటికానికి బడిలోకి వెళుతున్నాడు, దారిలో ఒక చుట్టం కనిపించాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాయ మాయ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు రమణస్వామి. అతను జ్ఞానభావం అవుతాడు వరస, నేను అరుణాచలం నుంచి వస్తున్నాను, అరుణాచల అరుణాచల ఆ జ్ఞానభావం, ఆ జ్ఞానభావం చెప్పాడు నేను అరుణాచలం నుంచి వస్తున్నాను, అరుణాచల అరుణాచల అంటున్నాడు. ఏంటి అరుణాచలానికి రావటం ఏంటి, అరుణాచలానికి రావటం ఏంటి అంటున్నాడు. అంటే అరుణాచలం అంటే దేవుడే నేను ఒక్కొక్కసారి గుర్తొచ్చింది. అరుణాచలం అంటే ఊరు అనుకోవటం లేదు, అరుణాచలం అంటే కొండ అనుకోవటం లేదు, అరుణాచలం అంటే టౌన్కి పేరు అనుకోవటం లేదు, అరుణాచలం అంటే అక్కడ దేవుడికి పేరు అనుకోవటం లేదు. సాక్షాత్తు ఎక్కడో సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు? అరే వెళ్ళివాడ, అరుణాచలం అంటే నీకు తెలియదా? అది తిరువన్నమలైన పట్టణం రా, దాన్ని అరుణాచలం అంటారా? ఆ ఊరి పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం. నేను ఆ పట్టణం నుంచి వస్తున్నానరా, నీవేంటి అది వెర్రిగా చూస్తాను అంటున్నాడు. అరుణాచల అరుణాచలం నిద్ర అంటే జన్మాంతర సంబంధం ఏదో గుర్తుకొచ్చింది. కాళిదాస్ చెప్పాడు, ఎవరైనా ఒకరిని చూసేందుకు మనకి అమితమైనటువంటి ప్రేమ కలుగుతుంది ఒక్కోసారి జీవితం. కారణం తెలియదు, కారణం చెప్పలేదు, కానీ విపరీతమైన అమితమైన ప్రేమ కలుగుతుంది. అద్భుతమైన ప్రేమ, అపూర్వమైన ప్రేమ, ఉదాత్తమైన ప్రేమ లోపల నుంచి పొంగి 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 వస్తుంది. జ్ఞానులు కామస్వరూపులు కాదండి, ప్రేమస్వరూపులు. కాళిదాస్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవరైనా ఒక మనిషిని చూసినప్పుడు నీ హృదయంలోంచి ఆ మనిషిని ప్రేమించాలనే ప్రేమ పుట్టుకొస్తుంటే ఆ మనిషికి నీకు ఏదో పూర్వజన్మ లేదా సంబంధం ఉందని గుర్తించుకోమని చెప్పారు. నీ కులానికి కాళిదాస్ ఎటువంటి వాడు, ఋషి కులానికి రమణ మహర్షి ఎటువంటి వాడు. సరే అరుణాచలం చెప్పాడు, ఇది మామూలు బళ్ళు దయ్యాడు వచ్చేసాడు. ఎక్కడైంది సాధన చేసేది విషయపడలేదు, సాధన చేసి యువతపడలేదు. అందుకు ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏంటి, ఈ మాటలు కూడా ఎప్పుడు వినలేదు. ఆయన జీవితంలో ఒకే ఒక పుస్తకం చదివాడు, ఆధ్యాత్మిక పుస్తకం, అది పెరియ పురాణం, అంటే శివభక్తుల యొక్క కథ. ఒక్క పుస్తకం ఆయన చదువు, అదే పెరియ పురాణం. ఆయన తినకండ్రికి ఎవరో బహుమానంగా ఇస్తే ఆ టేబుల్ మీద పుస్తకం కనిపిస్తానని తీసి చదివాడు అంతే. తిరువణమలై రాకముందు ఆధ్యాత్మిక గ్రంథం చదివింది ఒక్కటి గ్రంథం. ఒక రోజున ఆయన మేడలో ఆయన గదిలో కూర్చున్నాడు, ఆ పినతండ్రి గారి మేడలో గదిలో కూర్చున్నాడు. మృత్యు వచ్చి మరణం వచ్చి ఆయన మీద పడి, ఇది మీరు జాగ్రత్తగా వినాలి, మరణం వచ్చి ఆయన మీద పడి, ఎవడైతే శరీరం ఉండగా మరణిస్తాడో వాడికి జ్ఞానం కలుగు, ఎవడైతే శరీరం ఉండగా తిరిగి మరణించి జన్మిస్తాడో, ఈ శరీరం ఉండాలి మీరు మరణించాలి తిరిగి జన్మించాలి వాడికి జ్ఞానం కలిగింది. మృత్యు వచ్చి ఆయన మీద పడింది ఏమిటి, సర్వసాధారణంగా మాట భయం, మృత్యు వచ్చి మీద పడతాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటుంది, లేదా హాస్పిటల్కి వెళ్ళాలంటుంది, లేదా ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పాలనిపిస్తుంది, ఏంటి నేను చచ్చిపోతున్నాను నన్ను రక్షించడానికి పెద్దవాళ్ళతో ఇంటికాడ చెప్పాలనిపిస్తుంది, లేదా అందులో తీసుకెళ్ళి అక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఎవరికి ఏమి చెప్పాలనిపిస్తుంది లేదు రమణస్వామికి, మృత్యు వచ్చింది, నిజంగానే మరణం వచ్చింది, శ్వాస పూర్తి కాదు, కాళ్ళు కట్టిలా అయిపోయింది, బ్లడ్ రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయింది, శ్వాస పూర్తిగా ఆగిపోయింది. మీ పెదాలు శుభ్రంగా శవానికి ఏ విధంగా అయితే దిగిసిపోతాయి, పెదాలు శుభ్రంగా పెదాలకి శవానికి సాధన దిగిసిపోతాయి కదా, పెదాలు కూడా దిగిసిపోతాయి, శరీరం అంతా శవం అయిపోయింది. ఏంటి శరీరం శ్రమ అయిపోయింది, ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో భరణం చేస్తారా? ఈ శరీరంతో సంబంధం లేకుండా నేను కనిపిస్తున్నాను ఏంటి, ఇది ఆయన అనుభవం. నోబడి తండ్రి, మీరు దేవుని కాదనండి ఇష్టం లేకపోతే, రమణస్వామి చెప్పిన మాటలను కూడా మీరు కాదనండి, మీకు ఇష్టం లేకపోతే మీ కళ్ళకు కనిపిస్తుంది ప్రపంచంలో కాల్ చేస్తారు, అయితే నేనేం కావటం లేదు, ఈ దేహానికి సంబంధం లేకుండా నేను ఉన్నానే, నేను స్వతంత్రంగా ఉన్నానే, నేను హ్యాపీగా ఉన్నానే, ఈ దేహానికి నాకు ఏం సంబంధం లేదే, ఈ దేహానికి నాకు అణువు మాత్రం సంబంధం కనిపించడం లేదు, స్లైటెస్ట్గా కూడా నాకు ఏమి సంబంధం కనిపించడం లేదే, ఈ దేహానికి నాకు అణువు మాత్రం సంబంధం లేదా, చావంటే ఇదే అని చావుని జయించాడు 16వ సంవత్సరం, మృత్యువుని జయించి మృత్యుంజాడయ్య. అయితే రమణస్వామిలో గొప్పతనం ఏమిటంటే కామానేలాగా ఉంటాడు, మీరు బాహ్యంగా చూస్తే ఋషిని కానీ యోగని కానీ అవతార పురుషుని కానీ మీకేం తెలియదు, అంటే అందరూ ఆయన ఇచ్చాడు వారు ఏమన్నా రమణస్వామి అంటున్నారు, అది అనువరకే నా తల మీద బోర్డు ఏమైనా కట్టుకుంటే మంచిదేమో అనుకుంటాయి, ఆయన అందరూ ఆయన వచ్చాడు అంటే రమణస్వామి అంటే పెద్ద ఏదో గొప్పగా ఉంటాడని క్లబ్స్ లో ప్రాంతం సిటీస్ లో మెడ్రాస్ లో బాంబేలు రమణస్వామి సరదాగా చూడటానికి భక్తి ఉన్నా లేకపోతే సరదాగా చూడటానికి వెళ్ళేవారు, అంటే ఏంటి ఏదో చాలా గొప్పగా ఉంటాడు సింహాసనం మీద కూర్చుంటాడని మీరు అనుకోవచ్చు, కానీ తిరగలేడు కానీ ఏ వంటలోనూ ఉండేవాడు, లేదా ఏ కూరగాయలు పోతాడని ఎందులో ఉండేవాడు ఆయన, లేదా ఏ పల్లెలు తాగుతాడని ఇడ్లీ పిండి రూపటంలో ఉన్నాడు, వీళ్ళు ఆయన అడిగారట రమణస్వామి. అది భగవాన్ గారికి ఏదైనా భూతి అయినా మొఖానికి ఏదైనా కట్టుకుంటే మంచిది, నేను రమణస్వామి. మీరు ఎప్పుడైతే పోటీ మానవుడి కంటే మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీరు ఫీల్ అవ్వకూడదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ మీరు ఫీల్ అవ్వకూడదు జ్ఞాపకం ఉంచుకోండి. పోటీ మానవుడి కంటే మీరు తక్కువ వాళ్ళనుకోవద్దు, తోటి మానవుడి కంటే మీరు ఎక్కువ వాళ్ళనుకోవద్దు. ఏదైనా బలహీనత, మీరు తక్కువ వాళ్ళనుకోవడం కూడా బలహీనత, ఎక్కువ వాళ్ళనుకోవడం కూడా మీ బలహీనత. బలహీనత మాట వీక్నెస్ ఇస్తారు. ఈ లోకంలో బలహీనత ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ మనం వచ్చిన మర్చిపోయి, వచ్చిన పని మనం మర్చిపోయి, ఎవరికైతే పెద్ద అధికారం ఉందో, ఎవరికైతే పెద్ద ధనం ఉందో, ఎవరికైతే పెద్ద హోదా ఉందో, ఎవరికైతే కీర్తి ఉందో, వాళ్ళు కూడా వెనకాల తిరిగి అలవాటు జనాలనుకుంది. ఇది పెద్ద మాయ, ఇది పెద్ద మాయ. మాయ అంటే ఏంటి? అర్థం ఇదే మాయ. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోయి, ఎవరికి అధికారం వస్తే వాళ్ళు వెనకాల తింటానికి మాయ కాకపోతే మనం చేసుకున్న పని మానేసి. రమణ స్వామి 16వ సంవత్సరంలో మృత్యుని జయించాడు, మృత్యుని చేయడలేదు. అది అమెరికన్ సైంటిస్ట్ రమణ స్వామిని చూడటానికి వచ్చాం తిరువణమాలలో. ఈ లోకంలో కొంతమంది మహాత్ములు ఉన్నారు, రమణస్వామి దర్శనం మాత్రం చేత రమణస్వామిని మాట్లాడించకుండా ఇక దర్శనం చేసి వెళ్ళిపోయి మన జీవితంలో తరించబడ్డాం, మన జీవితం ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనుకుని వెళ్ళిపోయినాడు. అది మాట్లాడకుండా కలిసి రమణస్వామి ఇక కళ్ళతో చూసి ఆయన్ని పలకరించకుండా వెళ్ళిపోయి ఇది మన జీవితానికి గ్రేట్ అచీవ్మెంట్, ఇది చాలు మన జీవితానికి, ఆయన మనతో మాట్లాడక్కర్లేదని కళ్ళతో చూసాం, ఇదే మన జీవితానికి చాలని సంతృప్తి పడ్డ మహాత్ములు ఈ లోకంలో లేకుండా. అమెరికా నుంచి సైంటిస్ట్ వచ్చాడు ఢిల్లీ కాన్ఫరెన్స్. భగవాన్ ఉండరు, భగవాన్ శరీర సశరీరుడే ఉండరు. ఎవరో అమెరికాలో చెప్పారు, సౌత్ ఇండియాలో రమణస్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూసాం, ఎలా ఢిల్లీకి పోతున్నావు కదా, నువ్వు రమణస్వామిని చూసిరా. అతను ఫిజిక్స్ సంబంధించినట్టు ఉంటాడు, అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫిజిక్స్ హెడ్ ఆయన. అది ఢిల్లీలో అతను పని చూసుకుని రమణస్వామి దగ్గరికి వచ్చాడు. రమణస్వామి ఏం పలకరించాడు, ఇక అరగంట సేపు రమణస్వామి దగ్గర కూర్చున్నాడు. రమణస్వామిని పలకరించలేదు. రమణస్వామి కూడా మీరు ఎవరండి, మీరు ఎప్పుడు వచ్చారు, మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారు, ఇటువంటి ప్రశ్నలు రమణస్వామి కూడా అడగదు. ఈయన పలకరించలేదు. ఈయన ఏమిటి, మెటాఫిజిక్స్ గురించి సబ్జెక్టులు ఈయన ప్రశ్నలు అడగదు. తర్వాత ఈయన తిరిగి అమెరికా వెళ్ళిపో కరగంటే తిరిగి రమణస్వామి రమణస్వామిలో కూర్చున్నాడు. తిరిగి వెళ్ళిన తర్వాత మన లయన్స్ క్లబ్ వారు ఇక్కడ రమణస్వామి కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్ళిన తర్వాత వాషింగ్టన్లోనే అక్కడ ఒక క్లబ్ వాళ్ళని ఇండియా వెళ్ళి వచ్చారు కదా, మీ ఇండియాకి సంబంధించినటువంటి మీ అనుభవాలు చెప్పని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటువంటి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇటువంటి సంస్థ. అతను ఒక మాట చెప్పాడు, నేను ఇండియాలో సౌత్ ఇండియాలో రమణస్వామి ఒక ఋషిని చూసి వచ్చాను. ఆ ఋషిని చూడటం ముందు నేను జీవితంలో చాలా పొందాను, నేను జీవితంలో చాలా సంపాదించాను, నాకున్న జ్ఞానం అపారం, నేను చాలా తెలియగలవాడిని అనుకునేవాడిని ఆ ఋషిని చూడకున్నాను. ఆ ఋషిని చూసిన తర్వాత మటుకు తెలిసింది నాకు ఏమి తెలియదన్న సంగతి. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ సైంటిస్ట్ చెట్టు హ్యూమిలిటీ చూడండి, అతని మీద వినయం చూడండి. నేను ఈ జీవితంలో అతను ఈ ప్రపంచంలోని మేధావుల్లో అతను ఒకటిగా పరిగణిస్తున్నాను. అతను నేను చాలా తెలియగలవాడిని, ఈ ప్రపంచంలో పుట్టిన గొప్పవాడు నేను, ఒకటి సైంటిఫిక్ వరల్డ్, సైన్స్కి ఫిజిక్స్కి ఫిజిక్స్ బ్రాంచ్కి ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఎంతో ఉన్నమాట నిజం. నేను ఎంతో నాకు చాలా విషయాలు తెలిసిన అనుకునేవాడిని, కానీ రమణస్వామిని చూసిన తర్వాత తెలిసింది నాకు ఏమి తెలియదన్న సమయం. 16వ సంవత్సరంలో తన మృత్యుని జయించాడు, ఆయన ఆయన శరీరంతో సంబంధం వెళ్ళిపోయింది. బళ్ళో కలుపుతున్నాడు, మెకానికల్గా బళ్ళోకి వస్తున్నాడు, బళ్ళో కలుపుతున్నాడు, బళ్ళోకి వస్తున్నాడు. ఈరోజు ఇంటికాడ ఏదో పుస్తకం చదువుకున్నాడు, వ్యాకరణ ఇంగ్లీష్ వ్యాకరణ ఏదో రాస్తున్నాడు, కానీ లోపల తన ఆత్మ లోపల గుంజేస్తుంది. ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆ ఇంట్లో ఎవరికైతే జ్ఞానం వేయడం సంగతి, ఇతని జ్ఞాని ఈ లోకోద్ధారణ కోసం ఈ భూమి మీద అవతరించారని సంగతి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ మృత్యు అనుభవం రాకముందు ఆయనలో కూడా ఎంతో అభిమానం ఉండేది, అహంకారం ఉంది. ఈ మృత్యు అనుభవం రాక ఒకసారి ఆయన పెనకల్లి, ఇరే అబ్బాయి నాకు వంట దగ్గర కొంచెం 10 నిమిషాలు సాయం చేసి పెట్టరా అని అడిగితే నా బట్టలు మార్చిపోతాను, నువ్వు వంటలో సాయం చేయమంటున్నావు నా బట్టలు మార్చిపోతాను అని ఈ మృత్యు అనుభవం అవ్వకుండా. అప్పుడు అందరూ పెనకల్లి, ఇరే ఈ గోచి కూడా ఏంటో దానికి, ఈ గోచి కూడా పోరాంచడం దానికి, ఆ తినతలందరూ గోచి పెట్టుకోరాన్నారు. ఆ తినతలు అన్నట్టండి, తండ్రి ఏమో చిన్నప్పుడు అన్నాడు గోచి పెట్టుకోరాని, నువ్వు తినతలు ఏమంటాడు, నీ బట్టలు మార్చిపోతాయి అంటున్నావు, గోచి పెట్టుకో, గోచి పెట్టి నాకు వంట దగ్గర సహాయం చేయి, నా వంట పని పూజిన తర్వాత వంట పని పూర్తయిన తర్వాత నీ బట్టలు వేసుకుంటు. అప్పుడు అన్నాడు రమణస్వామి, అమ్మా నేను పెద్దవాణయ్యాను, 10వ 9వ తరగతి చదువుతున్నాను, ఇంత పెద్దవాణయిన తర్వాత గోచి పెట్టుకుని నాకు సిగ్గయ్యగా. చిన్నపిల్లలు అయితే గోచి పెట్టి పెద్దవాళ్ళు వెళ్ళి గోచి పెట్టుకుంటే ఎలా సిగ్గేయగలండి? పైగా వంట దగ్గర సాయం చేయమంటుంది, అమ్మ నువ్వు గోచి పెట్టుకోమంటున్నావు, నాకు సిగ్గేస్తాను అన్నాడు రమణస్వామి. సరే వాళ్ళు పని అభివృద్ధి చేసుకుని గోచి పెట్టిపోయారు. తర్వాత రమణస్వామి నాడు ఎప్పుడు తన జీవితంలో ఈ అమ్మ ఈ పెనపల్లి రమణస్వామి చూడటానికి వెళ్తే, అమ్మా నువ్వు నాకు 10 నిమిషాలు గోచి పెట్టి నన్ను గోచి పెట్టుకుని నీకు సాయం చేయమన్నావు, 10 నిమిషాలు గోచి పెట్టుకోవడానికి సిగ్గుపడ్డాను, అప్పుడు ఆ జన్మ గోచేగతి అన్నాడు రమణస్వామి. 10 నిమిషాలకి సిగ్గుపడ్డాడు, ఇప్పుడు జన్మ పొడిగిన గోచి. జ్ఞాని యొక్క శరీరాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. తను ఎక్కడ కూర్చున్నాడో, తను ఏం తింటున్నాడో ఏంటంటే ఈశ్వరుడు స్వాధీన శరీరం. జ్ఞాని యొక్క శరీరం, శరీరం అంటే దేవాలయం. జ్ఞాని యొక్క బాడీ, అది బాడీ కాదు టెంపుల్. రాళ్ళకిచ్చే విలువ కూడా జ్ఞానులకి ఇవ్వని దేశం భారతదేశంలో, ఈ పుణ్యభూమి అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో రాళ్ళకిచ్చే విలువ కూడా జ్ఞానులకి ఇవ్వడం లేదండి, పైగా పుణ్యభూమి అని చెబుతున్నారు. బహుశా రాతి మనుషులందరికీ రాతి దేవుళ్ళు ఉండాలి. ఎవడు ప్రేమ స్వరూపుడు కాదు, ఎవడు జ్ఞాన స్వరూపుడు కాదు, వాడు జ్ఞాని కానే. ఇంటికాడ నిరాచయం వచ్చి ప్రయాణ టైంకి వచ్చింది, ఇంకా దేహం అక్కడ ఉండటానికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఆ దేహం ఉండటానికి వెళ్ళాడు. ఈ తలుపులు అన్నీ వేసేసుకున్నాం అనుకోండి మనం, ఈ కిటికీ తలుపులు, ఈ డోర్స్ అన్నీ వేసేసుకున్నాం అనుకోండి అనుకోని మాట వస్తుంది, మనకి బయట నుంచి ఏమైనా గాలి వస్తుంది, గాలి ఇక్కడే మళ్ళీ కానీ తలుపులన్నీ వేసుకుని ఇక్కడ కూర్చుంటే బయట నుంచి ఏమి గాలి రాదు, ఇక్కడే మగ్గిపోతాం. అలా ప్రతివాడు కూడా ఈ అహంకారాన్ని గదిలో ఉంటున్నాడు, అందులో మగ్గిపోతాం. ప్రతివాడు అహంకారంతో గది కట్టుకోవడం లోపల, అహంకారాన్ని గదిలో ఉండటం, అందులో మగ్గిపోవటం, అందులో మరణించడం. అది జ్ఞానానికి కళ్ళు తెరవడే అంచేది. స్వామి వివేకానంద చెప్పాడు, మనుషులందరూ మూతిలో కప్ప లాంటి వాడు ఎక్కువ, మూతిలో కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది, అదే సముద్రం అనుకుంటుంది. రమణస్వామి ఒకరోజు నేను వెంకటరామణ కూర్చుని నేను చదువుకుంటున్నాను, ఏదో పుస్తకం ఏదో చదువుకుంటున్నాను, కానీ ధ్యానస్థితి వహిస్తాను, ధ్యానం వరించి వరించి అని మీద పడతాను. అప్పుడు అన్నగారు మాట, ఏ వెంకటరామన్ నీలాంటి యోగికి, నీలాంటి ఋషికి ఇంటికాడ పనే ఉందిరా, ఎక్కడైనా అరణ్యాలకు పోరాదా, ఈశ్వరుడు అనుకుంటాడు అన్నమాట. నీలాంటి యోగికి, నీలాంటి ఋషికి ఇంటికాడ పనే ఉందిరా, నువ్వు పుస్తకం ఎదురుకుండా పెట్టుకుంటున్నావు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నీకు ఇంటికాడ పని ఏంటంటే ఏ అడవికైనా పోరాదా, నాకైతే కోపం వస్తుంది. అప్పుడు ఎండటం అనుకున్నాను నిజమే, మా అన్నయ్య చెప్పింది నిజమే, నాకు ఇంటికాడ పనే ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు స్ఫురించాలి. పూర్వం ఎన్నాడు కలిసి పేరు అరుణాచలం, పేరు అరుణాచలం. అరుణాచలం అంటే డబ్బులేదు, అరుణాచలం అంటాను డబ్బులు. అప్పుడు ఈశ్వరుడు యొక్క ప్రణాళిక చూడండి. వెంటనే అన్నగారు ఏమన్నాడు, రే కూలికాడికి పోట వెళితే ఫలానా పెట్టి 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పుచ్చుకుని నా ఫీజు కాలేజీకి వెళ్ళి నా ఫీజు కట్టేయమన్నాడు. అప్పుడు డబ్బులు సమస్య వదిలిపోయింది. అదే అరుణాచలం వెళ్తానికి నిర్ణయించుకున్నాడు, కానీ డబ్బులు ఎవరిని అడగాలి? అప్పుడు అన్నగారు ఏమన్నాడు, ఫలానా పెట్టిలో 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పెట్టుకెళ్ళి కాలేజీలో ఫీజు కట్టే, డబ్బులు చేతికి వస్తున్నాయి, ఈశ్వరుడు యొక్క ప్రణాళిక. సోదర మహాశయరా, మా అనేక ప్లాన్ చేయొచ్చు, కానీ ఈశ్వరుడి ప్లాన్ ఈ లోపల నడుస్తుంది, కానీ మనుషులు చేసిన ప్లాన్ నడవేనడు. మీరు ప్లాన్ చేయొచ్చు, నేను ప్లాన్ చేయొచ్చు, కానీ ఈశ్వరు యొక్క ప్లానింగ్ ఈ సృష్టిలో నడుస్తాను. మన ఆయన మనం అనుకుంటాం నా ప్లానింగ్ సక్సెస్ అవుతాం, కాదు, ఈశ్వరు యొక్క ప్రణాళిక ప్రకారం సృష్టి అంతా నడుస్తుంది. అంటే ఈ సృష్టిలో నడుస్తున్న ఈశ్వరుడు మన భారాన్ని మహిళలు మనం అనుకుంటాం, ఇదే మనలో అర్థం. సరే 5 రూపాయలు తీసుకున్నాడు టికెట్ తీసుకుని, అట్లాస్ చూశాడు, ఓల్డ్ అట్లాస్, తిరువనమలై రైల్వే స్టేషన్ ఉంది నాకు తెలియదు, ఒక ఓల్డ్ అట్లాస్ ఒకటి తీసి చూశాడు. అందులో దిండివన టికెట్ కొన్నాడు, చూశాడు టికెట్, దిండివన స్టేషన్ దగ్గర అక్కడ దిగి నడిచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈ రేటు క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, 3 రూపాయలకి సరిపోతుంది అనుకున్నాడు, మీటర్ 2 రూపాయలకు వదిలేశాడు. అప్పుడు మాట రాశాడు, స్లిప్ రాశాడు, అంటే ఈ నేన ఈ దేహం ఒక మంచి కార్యము సాధించడానికి వెళ్ళిపోవచ్చున్నాడు, ఈ దేహం నేను అనలేదు, ఈ దేహం ఒక మంచి పని సాధించడం కోసం వెళ్ళిపోవచ్చు. దీనికోసం వెతకండి, దీనికి ఈ దేహం కోసం అన్వేషించకండి, ఈ దేహాన్ని మీరు తలపెట్టకండి, ఈ దేహాన్ని వెతకడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, ఒక మంచి పని కోసం ఈ దేహం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. ఈ దేహాన్ని మీరు స్మరించకండి. ఈ దేహాన్ని వెతకడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి అని ఒక చీటి రాసి అక్కడ పెట్టాడు. మదురై స్టేషన్కి వచ్చేసాడు వేగంగా వస్తాడు. మదురై స్టేషన్కి ఇక్కడ అనుకున్న బండి ఆ రోజునే అతను కూడా లేటుగా బండి లేటుగా వచ్చింది. ఇతను కూడా లేటుకు వెళ్ళాడు బండి లేక కూర్చున్నాడు. కానీ ఇతను టికెట్ ఎక్కకున్నాడు దిండు కొనుక్కున్నాడు. తిరువనమలై స్టేషన్ ఉందనుకున్న సంగతి తెలియదు. తిరువనమలై స్టేషన్కి వెళ్ళడం విల్లుపురంలో మారాలి. విల్లుపురం జంక్షన్లో మారాలి. అక్కడ అరుణాచలేశ్వర ఒక ముసలి వాడు అక్కడికి వచ్చాడు. తన బిడ్డ రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళతాను? అరుణాచలేశ్వరుడు శరీరధారుడు వచ్చాడు. అక్కడికి ఎవరు మాట్లాడరాగా భోగిలు ఆ బాక్స్లో ఇతను ఒక్కడే కళ్ళు మూసి కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటున్నాడు. కాలక్షేపం బట్ట నేను కొనుక్కుంటున్నారు. కాలక్షేపం కౌలు చెప్పుకుంటున్నారు. ఇలా కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు. కళ్ళు తెరవటం లేదు. అరుణాచలేశ్వరుడు వచ్చాడు. అబ్బాయి ఎక్కడికి వెళుతున్నాడు? నేనా? తిరువన్నామలై. కళ్ళు ఇలా కళ్ళు తెరిచి తిరువన్నామలై. తిరువన్నామలయా? నేను తిరువన్నామలై. తిరువన్నామలయా? నేను తిరువన్నామలే. చూసారా ఈశ్వరుడు కదా అసలు వచ్చిన వాళ్ళు లోకం ధరించి వచ్చాడు. నువ్వు టికెట్ ఎక్కడ కొన్నావు? నేను దిండివనం అనుకున్నాడని అరుణాచలేశ్వరుడు తెలియదా? నేను దిండివనం కొన్నానండి. తిరువనంలో రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలియదా? విల్లుపురంలో దిగాలని మీకు తెలియదా? అంటే తర్వాత స్టేషన్ దిగిలిపోయాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ దేహం రక్షించే బాధ్యత, ఆ రేక్ష ఆ దేహాన్ని నడిపించే బాధ్యత ఈశ్వరుడు. ఆ దేహాన్ని తాను అక్కడ రక్షించుకున్నాడు. తానుంటే అక్కడ లేదు. ఆ దేహానికి పరిమితమే నేను. దేహానికి పరిమితమే నేను అక్కడ లేదు. అహంకారానికి పరిమితమే నేను అక్కడ లేదు. మనస్సుకు పరిమితమే నేను అక్కడ లేదు. కాబట్టి ఆ దేహాన్ని రక్షించే బాధ్యత, ఆ దేహాన్ని పోషించే బాధ్యత, ఆ దేహాన్ని నిలబెట్టే బాధ్యత ఈశ్వరుడు. చాలా విల్లిపురంలో దిగాడు. డబ్బులు ఇంకెంత ఎంత 340 పావలం ఉంది. దానికి సంబంధించిన టికెట్ ఎంత దూరం వస్తుంది? టికెట్ కొన్నాడు. ఆ దారిలో ఎవరింటికి వెళ్ళాడు? చెవులు పోగులు ఉన్నాయి. ఆ పోగులు తాకట్టు పెట్టి 3 రూపాయలు ఇవ్వన్నాడు. ఎంతో కొంత డబ్బు ఇవ్వన్నాడు. చెవులు పోగులు తాకట్టు పెట్టి మళ్ళీ స్టేషన్కి వచ్చాడు. రైలు ఎక్కాడు. 1896 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడు అని తిరువనమలలో ఉదయించాడు. కలిగది కలిగది 1896 సెప్టెంబర్ 1వ తేదీన సూర్యుడు ఉదయిస్తాడు. అదే టైం తిరువనమల టైం వచ్చిన టైం నుంచి ఇంటిగా ఆయన దిగిన వెంటనే ఊరిన వర్షం కూడా కురిసింది. తిరువనమలే దిగాడు. సరే దిగాడు. పరిగెత్తుకుని వెళ్ళాడు అరుణాచలేశ్వరుడు కోవిలికి. మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతాం? సోదర మహాశయరా, పూర్వం కంటే ఇప్పుడు భక్తి పెరిగిందని చాలా మంది అనుకుంటుంటారు. కాదు, భక్తి పెరగలేదు. దైవ భక్తి పెరగలేదు, విషయ భక్తి పెరిగింది. ఎవరైనా కాదంటారా? భక్తి దేవుడి మీద భక్తి పెరగలేదు, అది అబద్ధం. పెరిగిందనుకోవడం కానీ విషయాల మీద భక్తి పెరిగింది. విషయాల మీద భక్తి పెరగడం వల్ల విషయాలు సాధించుకోవడం కోసం దేవుడు ఒక మీన్స్ మాత్రమే చేస్తుంది. దేవుడు డెస్టినేషన్ దేవుడి కాదు. మన విషయాన్ని సాధించడం కోసం దేవుడు ఒక మీన్స్ మాత్రమే, ఒక పరికరం మాత్రమే, ఒక సాధన మాత్రమే. మీకు ఏదో కావాలి, అది మీరు ఎక్కువ చేయడం కోసం దేవుడి సహాయం కావాలి. కాబట్టి మీరు దేవుడిని ప్రార్థిస్తున్నారు. కానీ దేవుడి కోసం మీరు దేవుడిని ప్రార్థించడం లేదు. మీరు పైకి ఏం చెప్పొద్దు. మీ హృదయంలో మీకు తెలియదా? మీ మనసులో ఏముందో మీకు తెలియదా? మీరు పరికించుకుంటే మీకు కనిపించదా? మీకు విషయభక్త దైవభక్తం అన్నది మీకు కానీ నాకు కానీ లోకంలో ఉన్న భక్తులు అనుకున్న వాళ్ళు కానీ శోకాలు డివోటీస్ కానీ డివోటీస్ అందరూ శోకాలు డివోటీసే. ఏ భక్తుందో తెలియదా? విషయాల మీద ఉన్న భక్తి. ఈ బిజినెస్ కోసం దేవుని ఉపయోగించుకుంటాం. దైవభక్తి ఎవరికి ఉందండి? దైవభక్తి రేర్ అండి. నా అందరూ అనుకుంటున్నాం భక్తులు అని మనకు తెలియదు. మనం దైవభక్తులం కాదు, మనం కూడా విషయ భక్తులు అనే సంగతి మనకు తెలియదు. నాకు అది ప్రసాదించు, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఏదో అడుగుతాం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఈ మధ్యన చిచ్చిన అడిగితే ముసలమ్మ గారు పాపం అని చూసినా ఏం అక్కర్లేదని నాన్నగారు నాకు భక్తి, నాకు భక్తిని ప్రసాదించండి, భక్తి ఆవిడ ఆరోగ్యాన్ని కూడా ఆవిడ అనారోగ్యాన్ని కూడా వదిలేసి నాకు భక్తిని ప్రసాదించండి, నాకు భక్తిని ప్రసాదించినాడు. ఐ రియలీ షాక్, నాకు షాక్ అనిపించింది. ఆడ అనారోగ్యంతో ఉన్నారు కానీ అనారోగ్యం కూడా ఎత్తకలేదు, నాకు భక్తి కావాలండి, నాకు భక్తి కావాలంటున్నారు అవసరం. అటువంటి వేరు సోల్స్ ఎక్కడైనా ఉండొచ్చు. అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి భగవాన్ వెళ్ళి అరుణాచలేశ్వరుడు చూసి అప్ప అంటే ఫాదర్ అంటే తమిడి అని చదువు తండ్రిని అప్ప అప్ప అంటారు. అప్ప ఫాదర్ ఏమని చెప్పాడు, నా జ్ఞానాన్ని ప్రసాదించు, భక్తిని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, లేదా ఈ లోక సంపదలు ప్రసాదించు, లేదా పరలోకంలో సుఖాలు సంపాదించు, నాకు వైకుంఠంలో అది సంపాదించు, నాకు కైలాసం కాదయ్యా ఏమి అడగలేదు. అరుణాచలేశ్వరుడు నిలబడ్డాడు, అరుణాచలేశ్వరుడు ఎదురుగా నిలబడ్డాడు. అప్పా నాకు భక్తి కావాలని అడగలేదు, నాకు జ్ఞానం కావాలని అడగలేదు, ఏమి అడిగాడు. అప్పా నువ్వు రమ్మంటే నేను వచ్చాను. ఇదేమిటి అప్పా నువ్వు రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను అని కన్నీళ్లు కార్చు. నాకేం అడగలేదు, అడగడానికి ఏం అలా అడగడానికి ఏముందని ఈ లోకం ఆత్మ ఊతి నిజం, ఆత్మ ఊతి నిజం, ఆత్మ కానిదంతా కూడా అసత్యం. మీరు అది అడిగినా అడిగినా అది ఇచ్చినది ఉండదు. ఆత్మ కానిదాన్ని ఒక ఈశ్వరుడు మీకు ఏదో ఇచ్చి అది ఉండదు. అలా అడగడానికి ఈ లోకం ఏం సౌందర్యకు ఒక కథన ఇచ్చాడు, అందరం నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాళ్ళే. ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వచ్చింది లోపలి రమణస్వామికి నమస్కారం పెట్టక నిలుచున్నాడు. నీకేం కావాలి అబ్బాయి అన్నాడు రమణస్వామి నమ్ముతూ. అబ్బాయి నాకు ఏమీ అక్కర్లేదని అన్నాడు. అప్పుడు నాకు రమణస్వామి అన్న అడుగు కనిపించేదని నా జాతి వాడు అన్నాడు. నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళే, కానీ నువ్వేమంటున్నావు నాకు ఏమీ అక్కర్లేదంటున్నావు. నా జాతి వాడు ఎన్నాళ్ళకి కనిపించావు, ఈనాడికి కనిపించావు, నువ్వు కనిపి నువ్వు చెబుతున్నావు నాకేం అక్కర్లేదు. నీ అవసరాలు ఏమిటో నీకు ఈశ్వరుడికి తెలియదా సోదర మహాశయ్యారా? మనకు అవసరం లేని వస్తువు రావడం మానేస్తే మనకు అవసరం వస్తువుని ఈశ్వరుడు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. మనకు అవసరం లేని వస్తువును కూడా మన ఈశ్వరుని అడుగుతున్నాం కాబట్టి మనకు అవసరమైన కూడా రావటం. నీ జీవితానికి పోలేదు లేదా? నీ ఈశ్వరుని అడిగే నీ కూడా నీకు అవసరాలేనా? నీ నీడ్చేనా? నీకు అవసరం లేని మీరు అడగండి, మీకు అవసరమైన మీరు అడగకుండా ఈశ్వరుడు ఇస్తాడు. మీకు ఇంకేం కావాలండి? ఏం కావాలి మీకు ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. ప్రతి వారికి సుఖం కావాలి, ఆ సుఖం ఎక్కడ ఉందో వాడికి. ప్రతి ఏమని దేవుడు అక్కర్లేదని మనుషులు ఉన్నారు, కానీ నాకు సుఖం అక్కర్లేదని మనుషులు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? భగవాన్ అనేవారు ఏ వృత్తి చేసుకున్నా పర్వాలేదు, అహం వృత్తిలో ఉండకండి. మీరు అహం వృత్తిలో ఉండకండి, మీరు ఏ వృత్తి చేసుకున్నా పర్వాలేదు, అహం వృత్తిని వదిలేసి ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదు. సమాచారం గురించి బయటకు వచ్చాడు, గురికి అప్పని ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను. నాడు ఇంకేం అనలేదు, నాకు అది ప్రసాదించి ఇది ప్రసాదించి. ఆ ప్రసాదించిన అడిగేవాడు ఏనాడో చచ్చిపోయాడు. ఒకవేళ ఈశ్వరుని అడుగుదామన్నా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుదామన్నా అడిగేవాడు చచ్చిపోయాడు. మనకి అడిగేవాడు బతుకున్నాడు, అది ఉన్నాడు అడిగేవాడు ఇక్కడ. అందుకే తర్వాత ఆయన చోటు చదువుకుని రమణస్వామి చోటు చదువుకున్న వ్యక్తి పోరు తర్వాత రమణస్వామి పండుగ రెండు ఒక వస్తాడు. రమణస్వామి దగ్గర కూర్చొని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, చిన్నప్పుడు చెరువులో ఈతలు కొట్టాం, చిన్నప్పుడు ఒక బడిలో చదువుకున్నాం, మీ ఇంటికి నేను వచ్చేవాడిని, మా ఇంటికి నువ్వు వచ్చేవాడు అని చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తులు గుర్తుకు తీసుకొస్తున్నాడు నెమరేశ్వరం. అప్పుడు రమణస్వామి అన్నాడు, ఏమండి మీరు అడుగున్న వెంకటరామ ఇక్కడ లేడు, వాడు చచ్చిపోయాడు. ఇక్కడ ఉన్నాడు ఎవడో మీకు తెలియదు, నేను చెప్పిన అర్థం కాదు. మీరు ఎరుగున్న వెంకట్రామం నాడు చూశారు, మీతోడు చదువుకున్న వెంకట్రామన్, మీతోడు గీతలకు వచ్చిన వెంకట్రామన్, మీతోడు తిరిగిన వెంకట్రామన్, మీతోడు అలర చేసిన వెంకట్రామన్, వాడు చచ్చిపోయాడండి. మీ స్నేహితుడు వెంకట్రామన్ చచ్చిపోయాడండి, వాడు ఇక్కడ లేడండి. ఇక్కడ ఉన్నాడు ఎవడో మీకు తెలియదండి, మీకు చెప్పిన అర్థం కాదండి అని అర్థం. జ్ఞానం గురించి చెబుతాండి ఎవరికి అర్థం అవుతుందండి? అయితే అర్థం కాదు కదా, వింటాం మానకూడదు. మన స్కూల్లో చదువుకున్నది మాత్రమే మనకు ఫస్ట్ మార్కులు రావడం లేదు, చదువు మానకూడదు. బళ్ళు అందరికీ ఫస్ట్ మార్కులు రావు, కానీ ఫస్ట్ మార్కులు రాని వాళ్ళు చదువు మానేయటం లేదు. అదేవిధంగా మన విన్నదంతా అర్థం అవటం లేదు అంత మాత్రం చదివి వింటాం మానకూడదు. బయటకు వచ్చాడు అరుణాచలేశ్వరుడు దేవాలయంలో నుంచి బయటకు వచ్చాడు వెంకట్రామ, ఈ కట్టెకి ఈ గుడ్డ రావాలనుకున్నాడు, మళ్ళీ శివానికి బట్టలేదు అనుకున్నాడు. అయ్యంకున్న చెరువులో చెరువు దగ్గరకు వచ్చాడు, లాగిప్పేశాడు, చొక్కాయి తీశాడు, చొక్కాయి తీసి రెండు పీకులు చేశాడు. ఓ పీకి దోచి పెట్టుకున్నాడు. 2 రూపాయలు 75 పైసలు నా జేబు. ఆ 2 రూపాయలు 75 పైసలు తీసుకెళ్లి చెట్లు పడేశాడు. తినే పదార్థాలు అనేవి జేబులో ఉన్నాయి. ఆ తినే పదార్థాలు కూడా అక్కడ చెట్లో పడేశాడు. ఓ గోచి పెట్టుకున్నాడు కూర్చున్నాడు అంతే. ఆ గోచి ఆయన 54 సంవత్సరాలు తిరువణమలైలో ఉన్నాడు. ఆయన అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టే రోజు వరకు 54 సంవత్సరాలు తిరువణమలైలో ఉన్నాడు. ఆయన తిరువణమలైలో కూడా శీతాకాలం ఏంటి, శీతాకాలంలో విపరీతంగా చలి పెడుతున్నప్పుడు కూడా గోచి. ఒకసారి పాండిచ్చేరి గవర్నర్ గారు భార్య అడిగారు, ఏమండి స్వామి అప్పుడు పెంచి పరిపాలన ఉంది పాండిచ్చేరి, యానావతి పాండిచ్చేరి ఒక పెంచి వాళ్ళు పరిపాలన. ఆ పాండిచ్చేరి గవర్నర్ గారు వచ్చి గవర్నర్ గారి భార్య ఇస్తే ఆ గవర్నర్ గారి భార్య భగవాన్ అట్ అడిగారు, ఏమండి స్వామి శీతాకాలం కూడా ఏమైనా దుప్పట కప్పుకోకూడదా? అప్పుడు భగవాన్ గారు ఏమనుకున్న నా పైన 5 కోట్లు ఉన్నాయి, 6వ కోటి కూడా ఎందుకన్నాడు. నా పైరుకు 5 కోట్లు ఉన్నాయి, ఏంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ ఈ కోశాలు ఇప్పటికే నా పైన 5 కోట్లు ఉన్నాయి, ఈ 6వ కోటి దుప్పట కూడా ఎందుకన్నాడు. సరే దోచి పెట్టుకున్నాడు. అక్కడ పాతాళ గుహలో కూర్చున్నాడు. ఆయనకి అనేది కొంతమంది బ్రాహ్మణ స్వామి అనుకునేవారు, కొంతమంది పిచ్చవాడు అనుకునేవారు, కొంతమంది పరదేశం వారు, ఇలా వెనక తోచిన వారు పిలుస్తూ ఉండారు. పైన ఆ తిరువణమల ఆ టెంపుల్ అరుణాచలేశ్వరుడు అక్కడే ఆ టెంపుల్లోనే తిరుగుతూ ఉండేవాడు, అక్కడే కూర్చుంటూ ఉండేవాడు. ఆయన దేహాన్ని పట్టి పురుగులు కూడా తినేసి కొంత భాగం. ఆయన చెప్పాడు, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఇవాళ ఏమారు ఆదివారం, ఇవాళ ఆదివారం ఇలా కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇలా కళ్ళు తెరిచేడు బుధవారం వచ్చిందండి. అది కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అండి. అది ఇంకేదైనా కాలం అనేది మనసులో ఉంది కానీ ఆత్మలో లేదు. కాలం అనేది మనసుకు సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. సోదర మహాశయరా రమణ స్వామి చెప్పింది ధ్యాన మార్గం కాదు, విచారణ మార్గం. ధ్యాన మార్గం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం. మనస్సును ఏకాగ్రం చేయటం రమణ మహర్షి యొక్క మార్గం కాదు, అది ధ్యానం కూడా చేయిస్తాం, అది కూడా ఒక మార్గమే. రమణ మహర్షి తీసింది కలగాపురపం చేసి చెబుతున్నాడు, దురదృష్టం. కలగాపురపం చేయొద్దు, సాంబార్కం తయారు చేయటం. రమణ మహర్షి మార్గం ధ్యాన మార్గం కాదు, విచారణ మార్గం. మీరు మనస్సును ఏకాగ్రం చేయమంటూ లేదు ఇక్కడ రమణ స్వామి. మనస్సును ఆత్మలోకి ఉపసహరించమంటున్నాడు, మనస్సును ఆత్మవైపుకి నెట్టమంటున్నాడు, మనస్సును ఆత్మలోకి పంపమంటున్నాడు. ఆ చేసి ప్రయత్నమై విచారణ మార్గం. ధ్యాన మార్గం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం, విచారణ మార్గం లేదు ధ్యాన మార్గం. ఈ సెటిల్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏకాగ్రత కాదు, మనస్సును కాన్సన్ట్రేట్ చేయడం కాదు ఇక్కడ ముఖ్యం. భగవాన్ మార్గంలో భగవాన్ పాత్ర, ఈ డైరెక్ట్ పాత్ర. భగవాన్ మార్గం చాలా సరళమైంది, చాలా సహజమైంది, చాలా సూటెడ్. జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరింపై మరుగుపడిపోయిన జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు రమణ స్వామి. మరుగుపడిపోయిన జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించడం కోసమే ప్రత్యేకం ఈ లోకంలోకి ఆయన వచ్చిన పని. మీరు మీ కష్టంతో పని లేదు, మీ ప్రభుత్వం పని లేదు. అసలు మీరు మన హృదయం కనుక నిర్మలం అవుతామంటే, మన మనస్సు పరిశుద్ధం అయితే ఆత్మయుద్ధి సహజంగా ఈ పరిశుద్ధమైన మనస్సు గుండపడదు. మీ మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధమైందో, ఎప్పుడైతే ప్యూరిఫై అయిందో, మీ బాడీకి హెల్త్ ఎంత ముఖ్యమో, మీ మైండ్కి ప్యూరిటీ ఎంత ముఖ్యం, మీ శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మీ మనస్సుకి పవిత్రత ఎంత ముఖ్యం. ఈ పవిత్ర ప్యూరిఫైడ్ మైండ్ మాటికి ఎవరి మనస్సు అయితే పవిత్రమైందో వాడి మనస్సుని వాడి లోపల ఉన్న ఆత్మ గుంజుకుంటుంది. అది రమణ స్వామి చెప్పిన మాట. ఉపసహరించాలి మనస్సు. విత్తుటా చేయాలి లోపలికి ఆత్మకి, దాన్ని విత్తుటా కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మైండ్ని కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మైండ్ని విత్తుటా చేయాలి. సెల్ఫ్ ఆత్మలో ట్రూత్లు అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవస్థానంలో 6 మాసాలు ఉన్నాయి, ఏదో గుహలో ఉంటూ ఉండేవాడు. తర్వాత గురుమూర్తంలో కొంతకాలం ఉన్నాడు. ఆయన అప్పటి వరకు పరదేశని బ్రాహ్మణ స్వామిని పిలుస్తూ ఉండేవారు. 1907వ సంవత్సరంలో ప్రఖ్యాత కవి, ప్రఖ్యాత వక్త, ప్రఖ్యాత రచయిత, ప్రఖ్యాత దేశభక్తుడు ఆయన కావ్యకండి గణపతి శాస్త్రి గారు 1907వ సంవత్సరంలో రమణ స్వామి హిందూపక్ష గుహలో ఉండాలని చూశారు. ఆయన ఒక్కడే కూర్చున్నాడు రమణస్వామి. గణపతి శాస్త్రి గారు వెళ్ళి చూశాడు. అప్పటి వరకు రమణస్వామి ఎంతటి వాడుగా కూర్చుని కూడా ఉన్న వాళ్ళు కూడా తెలియదు. అలా కళ్ళల్లోకి చూశాడు గణపతి శాస్త్రి గారు. అప్పుడు రమణస్వామి నమస్కరించి అయ్యా, నేను చదవవలసిన పుస్తకాలన్నీ చదివాను, చేయవలసిన తపస్సులన్నీ చేశాను, మంత్రజపం చేశాను, కానీ ఎన్ని గ్రంథాలు చదివినా ఈనాటికి కూడా నాకు తపస్సు యొక్క స్వరూపం తెలియలేదన్నారు గణపతి శాస్త్రి గారు. గ్రంథాలు చదివాను కానీ తపస్సు యొక్క స్వరూపం ఇంతవరకు నాకు తెలియదు. అప్పుడు భగవాన్ ప్రశాంతంగా చెప్పిన మాట విని రమణస్వామి చాలా తక్కువ మాట్లాడతాడు. మౌనంలో విషయం ఎదుటివాడు అర్థం చేసుకోకపోతేనే మాటలు మాట్లాడేవాడు. మౌనం ద్వారా ఎదుటివాడికి విషయం అర్థమైతే మౌనంగానే ఉండేవాడు. అప్పుడు రమణస్వామి నోరు నెమ్మదిగా విప్పి ఒక మాట అన్నాడు. ఈ నేను అంటున్నామే, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. ఈ నేను అనే తలంపు వస్తాను కదా ప్రతివాడికి, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. నీ మనస్సు అక్కడ లయం అవుతుంది. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు చూస్తే నీ మనస్సు అక్కడికి వెళ్ళి లయం అవుతుంది. అది తపస్సు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నేనుని విడిచిపెట్టేసి తపస్సులు చేస్తాం. ఈ నేనునే తలంపును విడిచిపెట్టేసి ఈ నేను దొంగది, ఈ దొంగని విడిచిపెట్టేసి మనం మంత్రాలు చేస్తాం. మీరందరూ జపాలు చేస్తున్నారు, మీలో ఉండి జపాలు చేసి జప్పు ఎవడు? ఆ జప్పు గురించి మీరు ఎందుకు ఆలోచించరు? ఆ జప్పు యొక్క మూలం మీరు ఎందుకు తెలుసుకోలేదు? రమణస్వామి వేసిన ప్రశ్న. మీరందరూ జపాలు చేస్తున్నారు అయితే ఆ జపం చేసి జప్పెవరు? రామనామమో కృష్ణనామో శివనామో మీరు చేస్తున్నారు, జపం చేస్తున్నారు కదా, ఆ జపం చేసేవాడే వాడే దొంగ. ఈ దేహాన్ని తీసుకొచ్చిన వాడు, ఈ అహంకారాన్ని తీసుకొచ్చిన వాడు, ఈ లోకాన్ని తీసుకొచ్చిన వాడు, ఈ సంసారాన్ని తీసుకొచ్చిన వాడు, ఈ నేర్చుకునేవాడు ఎవరు అసలు? నేను నేర్చుకున్నాను ఏంటి, అక్కడ నేర్చుకుని వచ్చాను, ఇక్కడ నేర్చుకుని వచ్చాను, ఈ లెర్నర్ ఎవరు అసలు? ఈ నేర్చుకునేవాడు ఎవరు మీరు చూడరా? ఈ నేర్చుకునేవాడు యొక్క మూలం మీరు తెలియదా? గణపతి శాస్త్రి గారు అప్పుడు చెప్పారు, పల్లి స్వామిని భగవానికి ఎక్కువ సేవ చేసింది, భగవానికి నీడలాగా ఉన్నది. సోదర మహాశయ గారా, మీరు సిద్ధులు గొడవలోకి వెళ్ళండి. ఎవరు సిద్ధులు గొడవలోకి ఎవరు వెళ్ళకండి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, సిద్ధుని అశుద్ధంతో సమానంగా చూడమని చెప్పారు. ఇంకేదంటే నిజమైన సిద్ధి ఆత్మసిద్ధి ఒకటే. మీరు ఆత్మను పొందటమే నిజమైన సిద్ధి, మీరు ఆత్మజ్ఞానం సంపాదించడమే నిజమైన సిద్ధి. అన్ని ఆత్మ కాకుండా మీరు ఏ సిద్ధులకైనా స్వప్నంతో సమానం, అది మాయతోడు సమానం. మీరు ఆత్మను తెలుసుకోవడం మానేసి, ఆత్మను పొందడం మానేసి, మీ స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను మీరు గుర్తించడం మానేసి బాహ్యమైనటువంటి సిద్ధులు కూడా వెళితే ఈ సంసార చక్రంలోంచి మీరు బయటపడలేరు. నా యొక్క అహంకారమే సంసారం, నాకున్న అజ్ఞానమే సంసారం, సంసారం అనేది నాకంటే వేరుగా లేదు. నాకు ఇష్టం లేకపోతే జిన్నుడి నుంచి పారిపోగలను, నాకు ఇష్టం లేకపోతే పాలకుల నుంచి పారిపోగలను, నాకు ఇష్టం లేకపోతే ఈ భూమి నుంచి పారిపోగలను, నాకు ఇష్టం లేకపోతే ఈ దేహాన్ని కూడా హత్య చేసుకోగలను, కానీ అహంకారం నుంచి విడిచిపెట్టిన అహంకారానికి పెట్టిన ఎక్కడికి పారిపోగలను. నేను కాశీ వెళ్తే అహంకారం నాకు కూడా వస్తుంది, నేను వైకుంఠానికి వెళ్తే అహంకారం నాకు కూడా వస్తుంది, నేను కైలాసానికి వెళ్తే నాకు నా అహంకారం నాకు కూడా వస్తాను. పోనీ కలిసి ఈ దేహం దహించబడ్డప్పుడే ఈ దేహాన్ని పిడకలో పొలలో పెట్టి శ్మశానంలో కాలుస్తున్నారు. ఈ పిడకలకై దేహాన్ని కాల్చే శక్తి ఉంది, కానీ దేహం లోపల అహంకారాన్ని కాల్చే శక్తి ఉంది. ఒక జ్ఞానం వల్ల మటుకే అహంకారం తగులు పడుతుంది. పుల్లల కాల్చే అహంకారాన్ని, శ్మశానంలో పుల్లల కాల్చే దేహాన్ని మటుకే, ఈ దేహం నేరుగా చెప్పే గంధిని అహంకారాన్ని ఒక జ్ఞానాగ్ని కాల్చగలదు, కానీ ఈ పుడకలగ్ని కాల్చదు. జ్ఞానం ఎందుకు లోపల అహంకార రూపంలో అజ్ఞానాన్ని కాల్చడానికి? మీరు బట్టలు మార్చుకోవచ్చు, దేహాలు మార్చుకోవచ్చు, లోకాలు మార్చుకోవచ్చు, దేశాలు మార్చుకోవచ్చు, కానీ అహంకారం మటుకు మారదు. అది ఎలా మారుతుంది? ఒక జ్ఞానం వల్లే అది పడిపోతుంది. ఒక జ్ఞానం వల్ల రాగద్వేషాలు పడిపోతాయి, ఒక జ్ఞానం వల్లే కామక్రోధాలు కూడా బరి కింద పడిపోతాయి. జ్ఞానం లేకపోతే రాగద్వేషాలను పడవచ్చలేదు. రాగద్వేషాలకి మరొక పేరు కామక్రోధం. ఈ మధ్య ఒక భక్తుడు నన్ను అడిగాడు, అగాన్ని విడిచిపెట్టుకున్నాడు, భయాన్ని విడిచిపెట్టుకున్నాడు, క్రోధాన్ని విడిచిపెట్టుకున్నాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టాలి, నేను భగవంతుడు చెబుతాడే ఎందుకు విడిచిపెట్టాలి. ఈత రాగ భయ రాగాన్ని విడిచిపెట్టమని చెప్పాడు భగవంతుడు, భయాన్ని విడిచిపెట్టమని చెప్పాడు, క్రోధాన్ని విడిచిపెట్టమని చెప్పాడు భగవంతుడు, చెప్తే నేను విడిచిపెట్టాలి. అలా చెప్పిన భగవంతుడు ఇంటి కోసం నీకు రాగం నేను చేయరు, నేను దుఃఖం పెట్టాడు. నీ కోపం నేను చేయరు, నీకు దుఃఖం పెట్టాడు. ఇప్పుడైతే నీ కోపం వచ్చిందో టెన్షన్ అన్నాడు, కోపం వచ్చింది ఫ్రీ స్టేట్ ఉన్నాడు కోపం రాదు. అంచేది నువ్వు దుఃఖంలోంచి బయటకు రావాలంటే రాగాన్ని విడిచిపెట్టు, దుఃఖంలోంచి బయటికి రావాలంటే కోపాన్ని విడిచిపెట్టు, దుఃఖంలోంచి బయటికి రావాలంటే భయాన్ని విడిచిపెట్టు. నీకు దుఃఖం వస్తాను కాబట్టి ఇది విడిచిపెట్టమని చెప్పాడు భగవంతుడు అడిగారు తాత్పర్యం. అంటే ఆయన మనం విడిచిపెట్టకపోతే ఆయనకి నష్టం ఏంటి? ఏమండి మనం విడిచిపెట్టకపోతే భయం, ఏ మనిషికి అయితే భయం ఉందో ఆ మనిషికి దుఃఖం వస్తూనే ఉంటుంది. అంటే భయం విడిచిపెట్టమని చెబుతున్నాడు సోదర మహాశైలరా. మా ఆదివారం మీటింగ్లో జిన్నుడు మీటింగ్లో దేవుడు ఉన్నాడా లేదని చర్చల కోసం కాదు ఆదివారం మీటింగులు. మానవుణ్ణి దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడం కోసం ఆ టీచింగ్ సహాయం పడుతుందే మనం ఆదివారం మీటింగ్లో పెట్టాం, కానీ దేవుడు ఉన్నాడా లేడం కాదు. ఇది బర్నింగ్ ప్రాబ్లం. నీ దుఃఖం నీకు బర్నింగ్ ప్రాబ్లం, దేవుడు ఉన్నాడా లేదని నీకు సమస్య కాదు. ఏమని ఏ దేవుడైనా వచ్చి నన్ను తెలుసుకోమని మీతో చెప్పాడా? ఇక్కడున్న స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ యేసుక్రీస్తు వచ్చి నన్ను తెలుసుకోవాలని ఎవరైతే ఎవరుతాడని చెప్పాడు ఇక్కడ? లేదా రాముడు వచ్చి నన్ను తెలుసుకోమని ఇక్కడ ఎవరుతాడని చెప్పాడా? లేదా కృష్ణుడు వచ్చి ఎవరు నన్ను తెలుసుకోవాలని కృష్ణుడు చెప్పాడా? ఎందుకంటే మన ఎదురుగుండలో ప్రాబ్లం ఎందుకు పెడతారు? మానవుని దుఃఖము లేని స్టేట్కి తీసుకెళ్ళడం కోసమే మెటాఫిజిక్స్ ప్రవేశం. మీ సుఖం కోసం, మన సుఖం కోసం మన ఆత్మను తెలుసుకోవాలి, మన శాంతి కోసం మన ఆత్మను తెలుసుకోవాలి, మన భాగ్యం కోసం మన ఆత్మను తెలుసుకోవాలి. నిజమైన భగవంతుడిని ఆత్మరూపంలో అనుకున్నాడు. నీకంటే వేరుగా లేవు, నీకంటే వేరుగా దేవుడు వాడు దృశ్యం మాత్రం. ఎప్పుడైతే పార్టీ ముందు అప్పుడు సెపరేషన్ తప్ప, మీరు కలుసుకున్నారనుకోండి, ఎప్పుడైతే మీటింగ్ ముందు అప్పుడు సెపరేషన్ తప్ప, దేవుడు కనిపిస్తాడు. ఆ దేవుడు మనం ఎంచెం కూర్చుంటాడు కాదు, మీకు నిజంగా దేవుడు కనిపిస్తాడు ఇక్కడ. ఆ దేవుడిని మీరు ఎంచెం కూర్చుంటారు. ఎప్పుడైతే సంయోగం ఉందో అప్పుడు వియోగం ఉంటారు. అసలు మేము అర్థం చేసి మెటాఫిజిక్స్ సంబంధించిన మాటలు మనం అర్థం చేసుకుంటున్న పొరపాటు. సరసాడు సన్యాసం లేని కాషాయ గుండెలు కట్టుకుని ఈ తల మీద జుట్టు తీసేస్తే సన్యాసం అధికారి భగవంతుడు చెప్పింది. ఈ కర్తృత్వ భావం లేకుండా, కర్తృత్వ భావం లేకుండా ఎవరైతే పని చేస్తున్నాడో వాడు సన్యాసం చెప్పాడు. ఈ నేనునే తలంపు లేకుండా తీసేసి, ఈ నేనునే తలంపును తీసేసి ఎవరైతే పని చేస్తున్నాడో వాడు నిజమైన సన్యాసం. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా సరే మీరు అహంకారం లేకుండా పనిచేస్తుంటే మీరు సన్యాసం. మనిషికి కర్తృత్వ భావం వల్లే దుఃఖం వస్తాం. వాడు ఏ రంగంలో ఉన్నా సరే నేను కర్తన భావన పెట్టుకున్నాడు పనిచేస్తే వాడి వెంట బండి అనగా ఎడ్ల వెనకాల బండి చక్రాలు అలా వస్తాయి, వాడి వెనకాల పుష్పం కూడా అలా వస్తుంది. ఇప్పుడు ఎడ్లు ఎదురకాయనుకోండి, ఎడ్లు బండి లాగుతాయి, చక్రాలు కూడా వచ్చేస్తాయి. అదే నేను కర్తనని భావించడంన్నంత కాలం ఈ జన్మలైనా సరే మరో జన్మలైనా సరే నేను కర్తనని భావం నాకు ఉన్నంత కాలం వెనకాల దుఃఖం వస్తున్నాను. ఫ్యాన్ ఉంది, అది కరెంటుని బట్టి తిరుగుతాను. ఫ్యాన్ ఎలా తిరుగుతాను? కరెంటుని బట్టి తిరుగుతాను, పవర్ని బట్టి తిరుగుతాను. అదే ఇంకా దీపం ఉండొచ్చు, దీపం కూడా కరెంటుని బట్టి తిరుగుతాను. దీపం వెలుతురిస్తుంది, ఫ్యాన్ మనకు గాలిస్తాను. ఫ్యాన్ ఏమో గాలిస్తుంది, దీపం ఏమో వెలుతురిస్తుంది. అది కరెంటుతో పనిచేస్తాం, ఇది కరెంటుతో పనిచేస్తాం. అదే ఈ భూమి మీద పుట్టిన జ్ఞానులు అవతార పురుషులు కూడా ఒక్కొక్క ఉపాధి ద్వారా ఒక పని జరుగుతుంది. లోపల పనిచేసే శక్తి ఉంది, లోపల ఉండి పని చేయించే శక్తి ఒకటే, కానీ ఉపాధి యొక్క ధర్మాన్ని బట్టి ఒక్కొక్క ఉపాధి ద్వారా ఒక పని జరుగుతాం. ఫ్యాన్ని మనం వెళుతున్నామంటే ఇవ్వలేదు, అదేవిధంగా మనం లైట్ని గాలిమంటే ఇవ్వలేదు. రమణ స్వామి అప్పుడు గణప శాస్త్రి గారు ఈయనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టారు. ఈయన అందరూ పరదేశి అంటున్నారు, బ్రాహ్మణ స్వామి అంటున్నారు, ఈయన ఋషి. ఋషి అంటే ఏమిటి? ఎవడైతే ఆత్మను దర్శించాడో వాడు ఋషి. మీరు ఋషి ఋషి అంటారు రమణ ఋషి. రమణ ఋషి అంటే ఏంటి? తన స్వరూపంగా ఉన్న ఆత్మను ఎవడైతే దర్శించాడో వాడు ఋషి అన్నారు. మీ ఆత్మను మీరు తెలుసుకోండి, మీరు ఋషి. అయితే మనందరికీ మనలో ఆత్మ ఉంది కదా, అయితే మన దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే మనలో ఆత్మ అన్నమాట నిజమే, ఆత్మ అనుభవం లేదని చెప్పి మన దుఃఖం వస్తుంది. నేను ఇక్కడ చీకటి గురించి ఉపన్యాసం దండ చెప్పి చెప్పొచ్చు, డార్క్నెస్ గురించి. కానీ సూర్యుడి మటుకు ఎప్పుడు డార్క్నెస్ గురించి రెండు మాటలు చెప్పమని చెప్పలేదు. ఇంకా నేను ఎప్పుడు చూడలేదు. సూర్యుడికి ఏ విధంగా అయితే డార్క్నెస్ చీకటి గురించి తెలియదు, జ్ఞానికి కూడా అసలు దుఃఖం గురించి ఏంటండి? అది జ్ఞాని యొక్క ఇష్టం. ఈ నేనిన తలంపు శరీరం ఏ విధంగా అయితే నశిస్తాడో ఈ నేనిన తలంపు కూడా అలా నశిస్తుంది. ఏం చేయాలి, పుట్టింది కాబట్టి. అంటే శరీరం ఉండగా ఎవరికైతే నేనిన తలంపు నశించిందో వాడి జ్ఞానం. సోదరం ఆశయరా, పంచభూతాలు కూడా మనలో నిజమైన ఆత్మని ఏమి చేయదు, పంచభూతాలే కలిసి ఆత్మను బాధించడం అదే నిజమైన ఆత్మ. శరీరం పుట్టింది కాబట్టి దీనికి వికారం వస్తుంది, ఆత్మ పుట్టలేదు కాబట్టి దానికి వికారం ఎలా వస్తుంది? ఈ శరీరం అనేది పుట్టింది కాబట్టి అనేక వికారాలు శరీరానికి వస్తాయి, ముసలితనం వస్తాం, రోగం వస్తాం. ఈ శరీరానికి పుట్టిన వస్తువుకి వికారం వస్తుంది, పుట్టిన వస్తువు నశిస్తుంది. ఆత్మ పుట్టలేదు కాబట్టి దానికి వికారం లేదు, ఆత్మ పుట్టలేదు కాబట్టి నశించు. రమణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గణపతి శాస్త్రి గారు అని పెట్టిన పేరు. అయితే నేను రమణ మహర్షి అని, నేను రమణ మహర్షి అని చెప్పలేదు. మన ఇంకా వాడికి మనం పాపులర్ నేమ్ రమణ మహర్షి, రమణ మహర్షి పీపుల్ పిల్ల. అయితే నేను రమణ మహర్షి అని సంతకాలు పెట్టలేదు. ఒకసారి ఆయన అడిగారు రమణ మహర్షి అంటే ఎవరు, ఆయన ఏం చెప్పారంటే హరి మొదలు సమస్త జీవుల్లో సమస్త హృదయంలో ఎవరైతే ఆత్మగా ప్రకాశిస్తున్నాడో వాడు రమణ మహర్షి. అందరి హృదయాల్లో ఆత్మగా ఎవరైతే ప్రకాశిస్తున్నాడో, అందరి హృదయాల్లో ఆత్మగా ఏ వస్తువు అయితే ప్రకాశిస్తున్నాడో అదే రమణ మహర్షి. రమణ మహర్షి అంటే ఆరోగ్య శరీరం, రమణ మహర్షి అంటే దేహం. స్వామి స్వామి మీ శరీరం పడిపోతుంది, మీ శరీరం ఎంతో కాలం ఉండదు, తర్వాత మమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారు, తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఒక భక్తులు అడిగారు రమణ స్వామి. అయితే ఈ శవం మిమ్మల్ని అనుగ్రహించలేదు, ఇప్పుడు ఎవరు అనుగ్రహిస్తారు మిమ్మల్ని, ఈ శవం అనుగ్రహిస్తాను మిమ్మల్ని. మీరు బాగా అర్థం చేసుకోండి, రమణ స్వామి శరీరం పడిపోయే ముందు అడిగారు మీ దేహం పడిపోతాను, తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూసింది దేహం, ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించింది దేహం, మీ అందరు కరుణ చూపించింది దేహం, ఈ శవమా మీకు మీ అనుగ్రహం చూపించింది రమణుడు అంటే శవ దేహం. అజ్ఞానికి భగవంతుడున్న చోట కనపడచ్చు, అజ్ఞానికి భగవంతుడున్న చోటే కనపడదు, జ్ఞానికి భగవంతుడు లేని చోట కనపడదు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. కొంతమంది పుడతారు, కొంతమంది పుట్టడం పుడతారు, పోగులు లాగుతూ ఉంటారు, పుట్టడం పోగులు లాగటం. కానీ నేను తెలుసుకోవాలే సంకల్పం కూడా వాళ్ళకి రాదు. ఈ నేను ఎవరు, నేను అంటున్నాను కదా, నేను తిరుగుతున్నాం కదా, రోజు పొద్దున మొదలు సాయంత్రం దాకా ఈ నేను ఎన్నిసార్లు వాడుతున్నాం కదా, ఈ నేను తెలుసుకోవాలని కూడా వాళ్ళు పుట్టదు, వాళ్ళ కోరికే పుట్టదు, వాడు అజ్ఞానం. ఆత్మను తెలుసుకోవాలనేటువంటి కాంక్ష కూడా వాడికి పుట్టదు, వాడు అజ్ఞానం. అంటే కొంతమంది ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు, వాడు సాధన సాధన చేసి ఆత్మను దర్శిస్తాడు ఒక వాడు జ్ఞానం. అసలు నేను ఎక్కడ పుడతాను, ఆ పుట్టిన చోటు తెలుసుకోవాలని కూడా ఒకరికి సంకల్పం రాదు, వాడు అజ్ఞానం. అంటే ఒక లోపల మలం ఎక్కువన్నట్టు గుర్తు. గురువు మనకి చేసే ఉపకారం ఏంటి, మన మనసులో ఉన్న మలం బయటికి లాగటం గురువు చేసే పని. గురువు మనకి చేసే ఉపకారం ఏమో అనుగ్రహం అంటారు, గురువుని తెలుసుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం సాధన అంటారు. ఇది అర్థమవుతుంది, దేవుడి ద్వారా మనకు వచ్చే ఉపకారాన్ని, దేవుడి ద్వారా మనకు వచ్చే వైబ్రేషన్స్ని, దేవుడి ద్వారా మనకు వచ్చే హెల్ప్ని అనుగ్రహం అంటారు, గ్రేస్ అంటారు. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఎఫర్ట్ అంటారు, సాధన అంటారు. అయితే మీ ఎఫర్ట్లో కనుక సిన్సియారిటీ ఉంటే, మీది లాయల్ ఎఫర్ట్ అయి ఉంటే, మీది ట్రూ ఎఫర్ట్ కనుక అయి ఉంటే, మీది ఫ్రెండ్స్ఫుల్ ఎఫర్ట్ కనుక అయి ఉంటే దైవానుగ్రహం దాని అంతా తెలుస్తుంది. ఈ శరీరం ఎప్పుడు మరణిస్తుంది, మీరు కంగారు పడకండి, 4 సంవత్సరాలు ఈ శరీరం ఎంతకాలం జీవించింది, ఎక్కడ జీవించింది, మెడ్రాసులో ఉందా, జున్నూరులో ఉందా, పాలకూరులో ఉందా, కానీ సమస్య లేదా 80 ఏళ్ళు బతికిందా, 90 ఏళ్ళు బతికిందా, 70 ఏళ్ళు బతికింది, శరీరం ఎన్ని సంవత్సరాలు జీవించిందనే సమస్య కాదు. ఈ శరీరం ఉండగా ఈ ఆత్మను తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నం ఏమిటి, అది సమాధానం. మీరు అడుగు, మీరు అడుగు, ఈ శరీరం ఎంతకాలం ఉంటుందని మీరు ఆందోళన పడదు. 4 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు, 4 సంవత్సరాలు తక్కువ ఉండొచ్చు ఈ శరీరం. అది కాదు, శరీరం ఎంతకాలం ఉంటుందన్నా కాదు మీరు వేసుకునే ప్రశ్న. నేను సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ శరీరం ఉండగా నేను చేస్తున్న ప్రయత్నం ఏమిటి, అది మిమ్మల్ని మీరు ప్రశ్నించు. కొంతమంది రమణ స్వామి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు ఒకతను, ఏమండి స్వామి నాకు లోకాన్ని ఉద్ధరించాలి, స్వామి నాకు లోకాన్ని ఉద్ధరించాలని అన్నప్పుడు తింటానికి మెతుకు లేని వాడు అన్నసత్రం పెట్టినట్టుండే నువ్వు చెప్పి పని అంటాడు. తింటాను కాడికి అన్నం లేదా చూడ అన్నసత్రం పెడతాను అందరితో చెప్పుకోడు, నువ్వెప్పుడు లోకాన్ని ఉద్ధరించాలి, నువ్వెవడు నువ్వు పుట్టక నుండి ఈ లోకం ఉంది, నువ్వు చచ్చిన తర్వాత ఈ లోకం ఉంటుంది. నువ్వు పుట్టక నుండి ఈ లోకాన్ని ఎవరు బాగు చేశాడు, నువ్వు చచ్చిన తర్వాత ఎవరు బాగు చేస్తాడు? నువ్వు పుట్టక నుండి లోకాన్ని తీసుకొని ఉన్నాడు లేదు ఉన్నాడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ లోకాన్ని తీసుకొని ఉన్నాడు లేదు ఉన్నాడు, ఏ నువ్వు లోకాన్ని ఉద్ధరించేది? నిన్ను నువ్వు బాగు చేసుకో, నిన్ను నిన్ను ఏ ఎక్స్టెంట్ వరకు నువ్వు బాగు చేసుకుంటే ఆ ఎక్స్టెంట్ వరకు నువ్వు లోకాన్ని ఉద్ధరించినట్టు. నన్ను విడిచిపెట్టిన నువ్వు నన్ను విడిచిపెట్టిన మాట్లాడుతున్నా రమణ స్వామి. నేను బాగు చేసుకుంటే నేను కూడా లోకంలో ఒక భాగం కాబట్టి అంతవరకు నేను లోకాన్ని బాగు చేసినట్టే. కానీ నన్ను నేను బాగు చేసుకోవడం మానేసి మిమ్మల్ని అందరూ నేను బాగు చేయడానికి ప్రయత్నం చేయడం ఏంటి? ఒకవేళ నేను ప్రయత్నం చేస్తే నేను బాగు చేయగలనా? నేను ఈ సీక్రెట్ విషయం మీరు మర్చిపోకండి. ఏ మనిషికి ఆ మనిషి తను తాను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సమాజం బాగుపడుతుంది. ప్రతివాడు కూడా తను తాను బాగు చేసుకోవడం మానేసి లోకాన్ని ఉద్ధరిస్తానంటాడు ఏంటి? ఇదే పెద్ద మాయ. ఓ పెద్ద పిహెచ్డీ చదువుకున్నాను పెద్ద ప్రశ్న వేయాలనుకున్నాడు రమణస్వామి. చాలా పెద్ద ప్రశ్న, చాలా మిస్టరీ ఉండాలి ప్రశ్న అనుకున్నాడు. మరి పిహెచ్డీ పుచ్చుకున్నాడు. వాడు ఏం చెప్పా అంటే, ఏమండి నాకు చదువు పూర్తి అయిపోయింది, లోకాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాను. ఈ లోకం నిన్ను ఎప్పుడైనా అడిగిందే నన్ను ఉద్ధరించమని ఇప్పుడు చెప్పాను సమాధానం. ఈ లోకం నిన్ను ఎప్పుడైనా అడిగిందే నన్ను ఉద్ధరించవే, నన్ను ఉద్ధరించడు. అది నీలోంచే వస్తుంది, నేను ఈ అహంకారంలోంచి నీ లోపల నుంచి వస్తాను. ఏది వచ్చినా లోపల నుంచి వస్తుంది బయట, అది మనం మర్చిపోతున్నాం. మంచి వచ్చినా లోపల నుంచి వస్తాను, చెడ్డ వచ్చినా లోపల నుంచి వస్తాను, మనకు వాసనలు వచ్చినా సంస్కారాలు వచ్చినా లోపల నుంచి వస్తున్నాం. మనస్సును పరిశుద్ధం చేసుకునే పనికంటే ముఖ్యమైన పని, ప్రధానమైన పని ఏముంది ఇక్కడ? మనం ఎక్కువ స్నేహితులతోటి కాలం గడిపేస్తున్నాం, విరోధులతోటి కాలం గడుపుతున్నాం, బంధువులతోటి కాలం గడుపుతున్నాం, తను చంపేస్తున్నాం. ఇది నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి స్నేహితుడితోటో బంధువులతోటో విరోధులతోటో కాలక్షేపం ఇలా చేసేస్తాను. కానీ నా శరీరమే నా కూడా రానప్పుడు నా బంధువులు నా స్నేహితులు నా కూడా వస్తారా? అయితే నీ కాలానంతా కూడా నీ స్నేహితుల కోసం వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన కోరికలతో ఎందుకు కాలాన్ని మనం డిస్టర్బ్ చేస్తాం? వెయిన్ థాట్స్, వెయిన్ డిజైన్స్ అండ్ వెయిన్ యాక్షన్స్. నువ్వు తోటి మానవుడికి సేవ చేయడం కాదు పూజ చేయాలి. వాడికి సేవ చేయడం అంటే నీకంటే తక్కువ అనుకుంటున్నావు. నువ్వు తోటి మానవుడికి ఏదైనా సహకారం చేస్తే పూజ అనుకో, అది పూజే కానీ సేవ. మనం మనిషిని పూజించాలండి, సేవించుకుంటాం. సేవించడం అంటే పూజించడానికి అప్రోప్రియేట్ వర్క్. మనం దేవుడి గుళ్ళకి వెళ్తున్నాం, దేవుడికి వెళ్ళి ఒక రెండు పళ్ళు ఇస్తున్నాం, అది పూజ చేస్తాం అనుకుంటున్నాం, సేవ చేస్తాం అనుకుంటున్నాం. దేవుడికి పూజ చేస్తున్నాం. ఆ రెండు అచ్చిపళ్ళి, ఆ రెండు పత్రకాయలు ఇంకో మనిషికి ఇచ్చినప్పుడు సేవని ఎందుకుంటే అది కూడా పూజ అనుకో, అది పూజ. రమణ స్వామి గురించి రామకృష్ణ పరమహంసకి వివేకానందకి ఎటువంటి సంబంధము? భగవాన్ శ్రీ రమణ మహర్షికి కావ్యకండ గణపతి శాస్త్రి గారికి అటువంటి అనుభవం. అందులో తో దోషం ఎరిగిన వాక్కుతో చెబుతున్నాను, సాక్షాత్కరిస్తుడి రూపం ధరించి వచ్చాడని గణపతి శాస్త్రి గారు చెప్పారు. అమృత దోషం ఎరిగిన వాక్కుతో చెబుతున్నాను, సాక్షాత్కరిస్తుడి రమణ స్వామి రూపంలో ధరించి వచ్చాడు. కానీ ఇన్ని పక్ష గుహలో ఉండగా గణపతి శాస్త్రి గారు కలుసుకోవటం, తర్వాత స్కందాశ్రమానికి వెళ్ళటం, అక్కడ భగవాన్ తల్లి వంట ప్రారంభించింది. తర్వాత 1926 స్కందాశ్రమంలో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు మనకు ఫస్ట్ మొట్టమొదటి ప్రప్రథమ రాష్ట్రపతి, ప్రపంచంలో ఉన్న అందమైన స్థలాల్లో స్కందాశ్రమం చెప్పాడు. ప్రపంచంలో ఉన్న అందమైన స్థలాల్లో స్కందాశ్రమం ఒకటి అని చెప్పి 1922 సంవత్సరంలో ఆయన రమణాశ్రమం స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించలేదు. భగవాన్ అన్నారు చిత్తూరు 4 గోడలు అయితేసరి ఇది ఆశ్రమం అని పేరు పెట్టారు అంతే. చిత్తూరు 4 గోడలు కట్టారు, ఇది ఆశ్రమం అని పేరు పెట్టారు. ఈ లోకం అంతా నాకు ఆయన ఆశ్రమే. ఆశ్రమం అంటే 4 గోడల పక్కనే ఆశ్రమం అంటే లోకం అంతా ఆశ్రమం. తర్వాత పాల్గొంట ఇతర దేశం నుంచి అనేటువంటి మహాత్ములు వచ్చారు. మన దేశం నుంచి కూడా అనేటువంటి మహాత్ములు వెళ్ళారు, ఆయన దర్శనం చేసుకున్నారు. రమణస్వామి మాట చెప్పారు, ఇక్కడికి వచ్చి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ మెట్లు నుంచి పై మెట్టుకు వెళుతున్నారని. ఇక్కడ ఎవరైతే వచ్చి వెళుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ మెట్లు నుంచి పై మెట్టుకు వెళుతున్నారు స్పిరిచువల్గా. పాల్గొంటనే సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే బుక్ రాశాడు. అది ప్రపంచం అంతా రమణస్వామి యొక్క మెసేజ్ దాని ద్వారా స్ప్రెడ్ అయింది. తర్వాత రమణస్వామి 1955 సంవత్సరంలో ఏప్రిల్ నెల 14 తేదీని ఆయనకి సర్కోమ క్యాన్సర్ అనేటువంటి ఈ శరీరంలో క్యాన్సర్ పుట్టడం వల్ల 1955 ఏప్రిల్ నెల సాయంత్రం 8:48కి ఆయన శరీరం పడిపోవడం జరిగింది. ఆయన శరీరం పడిపోయిన రోజున ఆకాశంలో పెద్ద కాంతి ప్రారంభమై ఒక కాంతి ఒక పెద్ద రేఖ వెలుగు రేఖ అనేటువంటి వెలుగు 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 విరజిమ్ముతూ ఆకాశంలో ప్రయాణం చేసి ఆ శకంలో అరుణాచల పండుగ లేనవారు ఈ లక్షలాది మంది భక్తులు చూశారు. చలంగారు అన్నారు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన వెళ్ళి నాకు ఏమొస్తుందో నాకు అది కావాలి, కానీ భగవాన్ కుమారస్వామి అవతారానికి నాకెందుకు, కుమారస్వామి అవతారం కాకపోతే నాకెందుకు, ఆయన దేవుడైతే నాకెందుకు, దేవుడు కాకపోతే నాకెందుకు, ఆయన నుంచి నాకేం వస్తాను, భగవాన్ ఎవరో ఏమిటో ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నుండి నా కాంతి శాంతి వస్తున్నాయి అని చెప్పి నాకు ఆయన ఒకసారి శ్రీశ్రీ గారు ఏమన్నా శ్రీరంగ శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు అన్నారు తెలంగాణ ఎలా నువ్వు భగవాన్ గౌరవ పడ్డావు నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా, నాకు పిచ్చి ఎక్కలేదు, భగవాన్ దర్శించి అందరికి అది మత్తు ఎక్కింది, శ్రీశ్రీ ఏమైందో తెలంగాణ నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా, భగవాన్ గౌరవ పడ్డావు, నాకు పిచ్చి ఎక్కలేదు, భగవాన్ దర్శించి అందరికి అది మత్తు ఎక్కింది. భగవాన్ అడుగుతారంటారు క్యాష్ బ్యాక్, క్యాష్ డౌన్ అడుగుతారంటారు, సమస్య లేదు. ఈ ప్రతి వాడికి భక్తులకి ఉద్దేశం ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, నేనుతో దేవుడిని ఎందుకే ఉండాలి. ఇప్పుడు నేను చూశాడు, చుట్టాలను ప్రేమించే నేను, పిల్లలను ప్రేమించే నేను, ఈ శరీరాన్ని ప్రేమించే నేను, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తే నేను, ఈ లోకాన్ని ఎవడో ప్రేమించగలండి, ఎవడు బాబు గారు పడదు, లోకాన్ని జ్ఞానే ప్రేమించగలరు, ఇంకెంత జ్ఞాని ప్రేమించగలడు లోకాన్ని, లోకం తనకంటే వేరుగా కనపడదు, లోకం తనకంటే వేరుగా కనపడదు, కాబట్టి జ్ఞాని జ్ఞాని లోకాన్ని ప్రేమించడు, అజ్ఞాని ఎప్పుడు లోకాన్ని ప్రేమించలేడు, ప్రేమిస్తున్నట్టు వాడు కనిపిస్తున్నాడు. మనిషి ఎవరైతే సత్యాన్ని తెలుసుకోలేవో వాడు అజ్ఞానం నుంచి విడుదల పొందారు, విడుదల రాదు బయట పడలేదు. సోదర మహాశయ గారా, మీరు ఎవరికైతే ఆత్మానుభవం కలగదో వారికి దోషాలు క్షయం కావు, వారి కోరికల నుంచి బయటకు రాదు. మీకు ఆత్మానుభవం కలగాలి, ఆ ఆత్మానుభవంలో మీకున్న దోషాలు మీకున్న సంస్కారాలు కాలిపో, ఆత్మానుభవం లేకుండా ఎంత ప్రయత్నం చేసినా మన సంస్కారాలు కాదు, మన దోషాలు కాదు, మన కోరికలు కాదు. ఏమండి ఈ దేహం నేననుకుని నేను, ఈ మనస్సు నేననుకుని నేను, ఈ కోరికలు నేననుకుని నేను, ఈ నేను నీకు అట్టే పెట్టుకుని ఈ నేను విడిచిపెట్టకుండా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు మానవుడు. ఇక్కడే మానవుడు చేసే మొదటి తప్పు మధ్య తప్పు ఇది పెద్ద తప్పు. ఈ నేను పోకుండా ఈశ్వరుడు దర్శనం సాధ్యం కాదు. ఎవరైతే ఈ నేను పోగొట్టుకున్నాడో వాడికి ఈశ్వరుడు రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత. ఈ లోకంలో మేము గొప్పవాళ్ళు మేము పెద్ద వాళ్ళని ఎవరైతే ముందు కూర్చుంటున్నారో వాళ్ళు పరలోకంలోకి వచ్చిన తర్వాత మీరెవరో నాకు తెలియదు, మీరు దూరంగా పొంది అంటున్నాడు యేసు. అజ్ఞానాన్ని అహంకారాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళు పరలోకంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్న అలవాటులో మీరు అక్కడ పరలోకంలోకి వచ్చి ముందు కూర్చుంటే మీరెవరో నాకు తెలియదు, మీరు దూరంగా పొంది అని అంటున్నాడు యేసు. ఈ అలవాటు అక్కడ కూడా పోవాలని చెప్పాడు భగవంతుడు. రఘునాథ్ గారు చెప్పాడు, ఈ కోర్టులో మాట్లాడే ప్లేడర్లకే ఈ పేదలందరూ చచ్చిపోయిన తర్వాత అమరరామరాజు గారు కూడా అబద్ధాలు చెబుతారు, ఇంకా ఈ సర్దుకోట్లు అలవాటు ఉండదు, ఈ అబద్ధాలు చెబుతారు కాదు, ఇది కోర్టు కాదయా, మీ చిత్తాబద్ధాలు ఇక్కడ ఉన్నాయి, ఇది కోర్టు కాదని సరే కోర్టు అలవాటు ఉంటాయి, ఈ అబద్ధాలు చెప్పేది రాను 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 అబద్ధాలు చెప్పేస్తా ఉంటారు, ఈ అలవాటు దాటి పోలే, మన వాసనలే మన సంకెళ్ళు, మన అలవాట్లే మన సంకెళ్ళు, మన అలవాట్లే మనకు తెలుసు. భగవంతుడు మనల్ని బంధించడం లేదు, భగవంతుడు మనల్ని బంధిస్తాడు, భగవంతుడే కాదు వాడికి పార్షియాలిటీ ఉన్నట్టు. భగవంతుడు మనల్ని బంధించడం లేదు, మనకున్న అజ్ఞానం మనం బంధిస్తాం, మనకున్న కోరికలు మనం బంధిస్తున్నాయి, మనకున్న అలవాట్లు మనం బంధిస్తాం, మన ఇంద్రియాలు మనం బంధిస్తున్నాయి, మన మనస్సు మనం బంధిస్తాం. ఎందుకు భగవంతుడి మీద భగవంతుడి నెత్తి మీద ముద్దుము రాస్తారు, భగవంతుడి ముఖానికి ఎందుకు మీరు బురద రాస్తారు, ఎందుకు దేవుడి యొక్క బురద దేవుడి యొక్క ముఖానికి బురద రాస్తారు. ఎవరైతే అడుసులో దిగాడో కాలు గాడి చేసుకున్నాడో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కాలు కడుక్కున్న తర్వాత అడుగు అడుసులో దిగాలని ఎవరికైనా ఉంటుందా, అడుసులోంచి బయటకు వచ్చి కాలు కడుక్కున్న తర్వాత మళ్ళీ అడుసులో దిగాలని ఎవరికైనా ఉంటుందా, అదే ఒక్కసారి జ్ఞానం కలిగితే వాడి ఇంద్రియాలకు అతీతుడు, ఈ దేహానికి అతీతుడు, వాడి వాడి యొక్క అహంకారానికి అతీతుడు. మళ్ళీ అహంకారం గొడవలు, వాడికి ఇంద్రియాల గొడవలు, ఈ జడమైన దేహం గొడవకు రానే రావచ్చు. నేను సుఖంగా ఉన్నాను, నాకు దుఃఖం లేదని ఎవరైనా చెప్పగలరు? ఎంతమందికి సీక్రెట్ బర్డన్స్ లేవు? మీలో విద్యావంతులు ఉండొచ్చు, నేను సుఖంగా ఉన్నాను, నేను హ్యాపీ వేస్తున్నాను అని ఎవరు చెప్పగలరు? మీకుండే సమస్యలు మీకు లేవా? ఈ సమస్యలు ఎవరు సృష్టించి? హ్యాపీనెస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది సెల్ఫ్. సుఖం అనేది ఆత్మలోంచి వస్తాం. మీకు ఎక్కడి నుంచి వచ్చినా సుఖం, మీకు ఎక్కడి నుంచి వచ్చినా ఆత్మలోంచి సుఖం వస్తాం. కమలసం అని చెప్పారు, నాకు దేహం ఉందని, ఆ దేహానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో చేతి మీద కురుపు ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. ఆయన దేహం ఉందని మనం చెబుతుంటే ఆయన గుర్తు వస్తాం అట్లా. ది సేజ్ ఇస్ బాడీ లెస్, ది సేజ్ ఇస్ మైండ్ లెస్, అండ్ ది సేజ్ ఇస్ బాడీ లెస్ వర్డ్స్. మీకు అందరికీ చావంటే భయం వేస్తుంది, మరి నిద్రలో మీకు ఎందుకు భయం లేదు? మీకు అందరికీ చావంటే భయం వేస్తాం కదా, నిద్రపోతున్నారు కదా, నిద్రలో మీకు ఏ గొడవ లేదు కదా, ఎందుకు భయం లేదు? నేను నిద్రలో చావు గొడవ ఉందా? చావు గొడవండి. ఇప్పుడు చావు గొడవ మనకు వస్తుంది, ఏం చావు గొడవ, తలంపు, తలంపు తీసేస్తూ చావులు. మన నిద్రలో తలంపు లేదు, అక్కడ చావు గొడవ. మీరు బాగా ఆలోచించండి, చచ్చిపోతాను ఇప్పుడు భయం వేస్తుంది మనకి, కానీ నిద్రలో భయం లేదు. నిద్రలో చావు గురించి ఆలోచించాం, ఇంకేత చావు అనేది ఒక తలంపే, నిద్రలో మనకు తలంపు లేని లేదు, అంటే భయం కూడా. మిమ్మల్ని ఎవరిని నేను ప్రేమించడం లేదు, మిమ్మల్ని ఎవరిని నేను ప్రేమించడం లేదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా నాలో నా ఆత్మే కనుక అది ప్రేమ స్వరూపం కాకపోతే నన్ను నేను ప్రేమించుకోవడం కూడా జరగదు. మీ మాట వదిలేయండి, మీరెవరు నన్ను ప్రేమించవచ్చు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదు? ఇక్కడ కూర్చున్న స్త్రీలో కానీ, ఇక్కడ ఉన్న పురుషుల్లో కానీ ఎవడ మట్టుకు వాళ్ళు ప్రేమించుకుంటున్నారా లేదు? ఎవరు వాళ్ళు ప్రేమిస్తున్నారని మాట కట్టుబెట్టండి కానీ చెప్పు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదు? మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించుకుంటున్నారు? ఎందుకు ఉద్దేశించుకో, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మనం నేను ఉద్దేశించుకోవడం లేదు. కారణం ఏంటి? నాలో ఉన్న నిజమైన ఆత్మ ప్రేమ స్వరూపం కాబట్టి నేను ప్రేమించుకున్నాను. నేను చావును కోరకం లేదు, నేను నిత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాను, వాస్తవంగా ఉండాలని కోరుకుంటున్నాను, నిర్మలంగా ఉండాలని కోరుకుంటున్నాను. కారణం ఏంటి? నేను చావును కోరకం లేదు, నాకు చావు వద్దు, చావు వద్దు, చావు అక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకేమో చావు అక్కర్లేదని కోరుకుంటున్నాను, ఎందుకు నేను చచ్చిపోవాలని అనుకోవడం లేదు, నాలో నిజమైన ఆత్మకు చావు లేదు కాదు. నాకు అశాంతి పడి కాదు, నాకు శాంతి కావాలి, అశాంతి వద్దు, గొడవ వద్దు, నాకు శాంతి లేదు, శాంతి కావాలి. ఎందుకు నేను శాంతి కోరుకుంటున్నాను, ఎందుకు అశాంతి కోరుకోవడం లేదు? నాలో నిజమైన శాంతి స్వరూపమే కాబట్టి నేను శాంతి. మరణం లేని వస్తువు మీలో ఉంది. శాంతి శాంతిని ప్రసాదించే, కాంతిని ప్రసాదించే, ఆనందాన్ని ప్రసాదించే వస్తువు నీలో ప్రకాశిస్తాను. రమణస్వామిని ఒకసారి అడిగారు ఎవరు, ఎవరి బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు ముగ్గురే కలిసి మీకు దర్శనమిస్తే మీరు ఏమైనా కోరుకుంటారని రమణస్వామిని అడిగారు. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు వీళ్ళందరూ కలిసి మీకు దర్శనమిస్తే మీరు ఏమైనా కోరుకుంటారని రమణస్వామిని అడిగారు. అయితే ఏం చెప్పారంటే, మీరు కోరుకుంటారన్నారు. ఏమని కోరుకుంటారని అడిగారు, మీరు ఎప్పుడు నాకు కనిపించొద్దు అని కోరుకుంటారు. మీరు ఎప్పుడు నాకు కనిపి, ఈ రోజు మొదలు మీరు ఎప్పుడు నాకు కనపడక అని కోరుకుంటారు. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ చేశాడు, రిపబ్లికన్ పార్టీ అమెరికా ప్రెసిడెంట్ లింకన్. నేను ప్రేమించే వ్యక్తిలో లింకన్ ఒక. ఈ సేవ లైన్స్ క్లబ్ సేవ కార్యక్రమాలు కాబట్టి, ఈ సేవకు సంబంధించినటువంటి క్లబ్ కాబట్టి, ఈ సర్వీస్ సంబంధించిన క్లబ్ కాబట్టి, ఈ మాట నాకు గుర్తొస్తాను. లింకన్ లింకన్ జీవితంలో జరిగిన సంఘటన, ఈ అబ్రహాం లింకన్ జరిగిన జీవితంలో జరిగిన సంఘటన ప్రతివాడు జ్ఞాపకం చేస్తాను. ఆయన హై స్కూల్లో చదువుతుంది అమెరికాలో, హై స్కూల్లో చదువుకునే రోజుల్లో పిల్లలు సంచి పుచ్చుకుని బయలు పెడుతున్నాడు నడిచి. అది ఆరో తరగతి చదువుతున్నాడు లింకన్. గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, గవర్నమెంట్ బై ది పీపుల్, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, డెమోక్రసీ నుంచి, డెమోక్రసీ గురించి నిర్వచనం చెప్పాడు లింకన్. ఒక పండు పిల్ల ఒక డ్రైనేజ్లో పడిపోయింది. లింకన్ చూశాడు, ఈయన బళ్ళో పెడుతున్నాడు లింకన్. ఒక పండు పిల్ల ఒక డ్రైనేజ్లో పడిపోయింది ఆ టౌన్. ఆ డ్రైనేజ్ ఏంటి, సిమెంట్ సిమెంట్ కాలది. ఆ పండు పిల్ల ఏం చేస్తుంది, ఆ డ్రైనేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అది సిమెంట్తో కట్టిన జారిపోతాం కిందకి డ్రైన్. అది లింకన్ స్వయంగా చూశాడు, మీద బెల్లో తిరగడం చూశాడు. కానీ లింకన్ ఏం చేశాడంటే ఆ చెంచక్కడ పడేసి ఆ డ్రైన్లో దిగాడు. ఆ డ్రైన్లో దిగి ఆ పంటి పిల్లలు నెమ్మదిగా బయటికి లాగాడు. బయటికి లాగి బయట పడేసి నెమ్మదిగా డ్రైన్ అని చెప్పిన లింకన్ బయటకు వచ్చాడు. బట్టర్ బాడీ సరే బళ్ళకి వెళ్ళిపోయాడు లింకన్. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే మాస్టర్ తోటి, మాస్టర్ ఇవాళ లింకన్ చాలా గొప్ప పని చేశాడండి, ఓ పందిపిల్లని బయటికి తీసి దానికి ఎంతో అది దాన్ని బాధ తొలగించాడు లింకన్ అని చెప్పారు మాస్టర్. ఇలా లింకన్ నువ్వు చాలా మంచి పని చేశావు, యువర్ డన్ యువర్ డ్యూటీ, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చేసిన పని చాలా గ్రేటెస్ట్ అని ఏదైతే చెప్పాడు. నువ్వు ఆ పంది పిల్లకి సుఖాన్ని ప్రసాదించావు అన్నాడు టీచర్ లింకన్. మాస్టర్ ఆ పంది పిల్ల కోసం నేను ఆ పంది పిల్లని డ్రైన్లోంచి బయటకు తీయలేదు. లింకన్ ఆరో తరగతిలో ఉండగా చెప్పిన మాట, ఆ పంది పిల్లను రక్షించడం కోసం, ఆ పంది పిల్లను సుఖం కలగజేయడం కోసం ఆ పంది పిల్లని డ్రైన్లోంచి బయటకు తీయలేదు. ఎందుచేతంటే ఆ పంది పిల్ల డ్రైన్లో ఉంటే ఆ పంది పిల్లను బయటకు లేకుండా నేను స్కూల్లోకి వచ్చేస్తే అయ్యో పంది పిల్ల బాధపడతాందో, పంది పిల్ల ఎలా ఉందో, బంది పిల్ల బాధ, ఆ పంది పిల్ల బాధపడతాందో, బంది పిల్ల బాధపడ, నా మనసు నన్ను బాధపడతాను. అంటే నా బాధను కలిగించుకోవడం కోసం ఆ పంది పిల్లను బయటకు తీశాను, కానీ ఆ పంది పిల్లను రక్షించడం కోసం నేను బయటకు తీయగలను. వీళ్ళు ఎందుకంటే నా బాధను కలిగించుకోవడం కోసం ఆ పంది పిల్లను రక్షించాను, ఆ పంది పిల్లను రక్షించడం కోసం నేను చేయలేదు. ఆ పంది పిల్లను రక్షించకుండా నేను వచ్చేస్తే పంది పిల్లను రక్షించలేదే, పంది పిల్లను రక్షించలేదు, నా మనసు నన్ను బాధపడుతుంది, నాకు దుఃఖం వస్తుంది. అంటే నా దుఃఖంలోంచి నేను బయటపడటం కోసం, నా బాధలోంచి నేను బయటపడటం కోసం నేను పంది పిల్లను రక్షించాను, కానీ ఆ పంది పిల్ల కోసం ఆ పంది పిల్లను రక్షించలేదు అన్నాడు లింక. సర్వీస్ హెజ్ లిఫ్టెడ్ మీ, సర్వీస్ హెజ్ ప్యూరిఫైడ్ మీ, లింక్ అని చెప్తాడు. సర్వీస్ హెజ్ లిఫ్టెడ్ మీ, సర్వీస్ హెజ్ ప్యూరిఫైడ్. భగవంతుడి కర్మ మార్గం చెప్పినా ప్యూరిఫికేషన్ కోసమే, భక్తి మార్గం చెప్పినా ప్యూరిఫికేషన్ కోసమే, ఏది చెప్పినా ప్యూరిఫికేషన్ కోసం, జ్ఞాన మార్గం కూడా ప్యూరిఫికేషన్ కోసమే, జ్ఞాన మార్గం కూడా ప్యూరిఫికేషన్ కోసం. నీకు తెలుసున్నా తెలియని రమణ స్వామి చెప్పింది, నీకు తెలుసున్నాను ఆత్మస్వరూపుడే, నీకు తెలియపోయిన ఆత్మస్వరూపుడే. పరమానందయ్య గారి శిష్యులు కథ చెప్పాడు రమణ స్వామి. పరమానందయ్య అయితే వరదలో ఉన్న ఒక నది, పరమానందయ్య గారి శిష్యులు 10 మంది దాటారు. వాళ్ళు ఏం చేశారు, వరదలో దాటొచ్చామని ఇదుకుని వచ్చామని అవతల గట్టికి వెళ్ళాక నది అవతల గట్టికి వెళ్ళాయి లెక్క ఒప్పుకోవడం. అది ట్యాంక్ ఏంటి, మనలో ఎవరైనా వరదలో కొట్టుకుపోయాడు మనకి, మనల్ని 10 మందిలో ఎవరైనా వరదలో కొట్టుకుపోయాడమని 10 మంది ఒకరు లెక్క ఏం లెక్క, వాళ్ళు వదిలేశారు, వాళ్ళు వదిలేసి మిగతా వాళ్ళని లెక్కటం పెట్టారు. ఈ పరమానందయ్య గారి శిష్యులు కదా, మొత్తం వాళ్ళు వదిలేసి లెక్కడం 9 మంది వస్తున్నారు. మొత్తం 10 మంది నదిలో ఉడికిన మాట నిజమే, 10 మంది ఒడ్డుకొచ్చిన మాట నిజమే, కానీ ఏమిటి వీడు చేసింది, వాణి వదిలేసి మిగతా లెక్కడ 9 మంది వచ్చారు, 10 ఉండి 11 మంది. ఒకరు చచ్చిపోయాడు నదిలో, ఒకరు చచ్చిపోయి 10 మంది ఉన్నారు, ఒకరు చచ్చిపోయాడు, ఒకరు అది ఏం చేరప్పుకున్నాడు 10 మంది, ఒకరు చచ్చిపోయాడు, మనం 10 మంది కలిసి జతగా వచ్చాము, ఒకరు చచ్చి 10 మంది ఉన్నారు, అది లెక్క తప్పు. ఆ లెక్క ఎలా తప్పు, అందరూ లెక్క ఉన్నారు, ఆ లెక్క కూడా మంచి మనిషి మాయా. అదేవిధంగా వాళ్ళు 10 మంది లేరనుకున్నప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిని కరెక్ట్గా కౌంట్ చేసుకున్నప్పుడు 10 మంది ఉన్నారు. అదేవిధంగా నీకు ఆత్మ గురించి తెలియపోయిన ఆత్మస్వరూపుడే, ఆత్మ గురించి నీకు తెలిసినాను ఆత్మస్వరూపుడే, నీకు తెలియనంత మాత్రం చెప్పి నువ్వు ఆత్మ కాదనుకోకు, నువ్వు ఆత్మస్వరూపుడు సంగతి నీకు తెలియకపోవచ్చు, అప్పుడు కూడా నువ్వు ఆత్మస్వరూపుడు, అప్పుడు కూడా నువ్వు అహంకారం కాదు. నీటిలో మునిగిన వస్తువుని, నీటిలో మునిగిన నీటిలో పడిపోయిన వస్తువును, నీటి లోపల ఉన్న వస్తువుని నీటిలో మునిగే విధంగా అయితే బయటికి లాక్కుంటున్నాడు రాధాకృష్ణ చేతుల చోట. టు నో ది ట్రూత్ దట్ డీప్ ఇన్ అవర్ సెన్స్ అండ్ నాట్ మీరు బయట సర్కస్. అడుగులు పడిపోయిన వస్తువు, నీటిలో పడిపోయిన ఒక వజ్రాన్ని నువ్వు నీటిలో మునిగి ఎలా అయితే బయటకు తెచ్చుకుంటున్నావు, నీటిలో మునగాలి కదండి వస్తువు, నీటిలో మునగాలంటే వాక్కును బంధించాలి, ప్రాణాన్ని బంధించాలి, ఇంద్రియాన్ని బంధించాలి, ఇవన్నీ బంధించిన వాడు కాదు నీటిలో అప్పుడు మునిగి వస్తుంది కాదు. మనం ప్రాణాలను బంధించగలమా, లేకపోతే వాయువుని బంధించగలమా, లేకపోతే ఇంద్రియాన్ని ఏం బంధించగలమండి? మామూలు బాహ్యంగా నీటిలో పడిపోయిన వస్తువునే అన్నీ బంధించిన వాడు కానీ ఈత కడగానే వాసులు బయట పెట్టాలి. అదేవిధంగా ఆత్మనృత్యం భగవంతుడి లోపల నీ హృదయంలో ప్రకాశిస్తాడు. భగవంతుడే నీ హృదయంలో ఆత్మగా ప్రకాశిస్తాడు. ఆత్మనృత్యం నీకు తెలియాలంటే వాక్కును బంధించి, ఇంద్రియాన్ని బంధించి, నీ మనస్సు నిరోధించి, అహంకారాన్ని బంధించి నీ హృదయంలో నువ్వు దిగాలి. అప్పుడు నీకు ఆత్మ తెలిసి సోదరు మహాశయ నీకు క్షమించాలి. ఇచ్చినదే కాలాన్ని మనం గౌరవించాలి. కామన్ సెన్స్ అంటే ముఖ్యం, టైం సెన్స్ కూడా అంతే ముఖ్యం. అందుచేత ఈశ్వర్ ద్వారా ప్రేయర్లు, అది ప్రేయర్లు చెప్పినట్టు భగవంతుని సద్బుద్ధిని ప్రార్థించమని రాజు ప్రార్థన కానీ బుద్ధి మర్చిపోకండి. సద్బుద్ధి అవసరం. ఈ శరీరానికి బుద్ధి డ్రైవర్ లాంటి వాడు. డ్రైవర్ సరైన వాడు కాకపోతే కారు అవసరం, కారు ఎటువంటి చెప్పలు పడతాయి. అదే మీ శరీరానికి, శరీరాన్ని నడిపే డ్రైవర్ మన బుద్ధి. ఈ బుద్ధి సరిగ్గా లేకపోతే పోతుంది, బాడీ పోతుంది. అంటే డ్రైవర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని సద్బుద్ధిని ప్రసాదించమని మాట చెప్పారు. సోదరు మనసు సద్బుద్ధి అయినా, దుర్బుద్ధి అయినా, మంచి అయినా, చెడ్డైనా, ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సంగతి మర్చిపోక. ధర్మమైనా అధర్మమైనా, న్యాయమైనా అన్యాయమైనా, వెలుగైనా అచ్చకటైనా, దుఃఖమైనా కష్టమైనా కుసభమైనా, ఇదంతాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్న సంగతి మర్చిపోకండి. ఎవరైతే ప్రకృతిని దాటాడు వాడి మాత్రం వచ్చినారు. ప్రకృతిని దాటాలి. మీరు భక్తి మార్గంలో దాటండి, జ్ఞాన మార్గంలో దాటండి. ధర్మం గురించి ఆధారమైన ధర్మం, ఆధారమైన మంచిగా ధర్మాన్ని ఆచరించాలి. అధర్మాన్ని గురించి పెట్టాలి అయితే కానీ ఇవి కూడా దాటితేనే కానీ వాడి జ్ఞాని కాదు. వాడి జ్ఞాని కాలవండి. ఇవన్నీ ప్రకృతి ఇవ్వడం. ప్రకృతి అంటే ఏంటి? మన గుణాలు ప్రకృతి. ప్రకృతిని దాటామంటే మనం గుణాలు దాటాం, ప్రకృతిని దాటాం. ఎవడైతే తన అహంకారం తాను మింగడు వాడి జ్ఞానం అవుతాడు. ఎవడైతే తన అహంకారాన్ని మింగాడో తన జ్ఞానం అవుతాడు. ఎవడైతే తన మనసుని మింగాడు వాడి జ్ఞానం అవుతాడు. తమనస్వామి గ్రేట్ టీచర్. సమాజం యొక్క సమర్థ దృష్టి, సమర్థ దృష్టి రమణస్వామి, సమర్థం యోగం. ఎవరైతే సమర్థ దృష్టి ఉందో వాడే అన్న మాయేసినాడు ఏది కాదు, నీళ్ళు తాగడం మాయేసినాడు ఏది కాదు, బండితనంగా కూర్చున్నవాడు ఏది కాదు. ఎవడైతే ఎవరికైతే సమర్థ దృష్టి ఉందో వాడే. మీరు సమర్థ దృష్టి రమణస్వామిలో చూసినారు నేర్చుకో. రమణస్వామి చూ, రమణస్వామిలో చూసి రమణస్వామి జీవితం నుండి, రమణస్వామి సందేశం నుండి, రమణస్వామి చెప్పిన మాట నుండి వాడు నేర్చుకునే ఈ విషయాలు ఎన్నో అయితే టైం చాలు. ఆయన గురించి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన సమర్థ దృష్టి ఈ కాదు. ఒకసారి రాయలూరు జిల్లా కలెక్టర్గా వచ్చి సమ్మర్లో ఏ నెలలో సన్న మెరిసిలేస్తుగా ఉన్న టైంలో రాయలూరు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్పారంటే ఆయనకి, స్వామి స్వామి కూల్ డ్రింక్స్ తెచ్చాను మీకు, నాకు మద్రాసు తెచ్చి నా స్నేహితులు తెచ్చారు, ఇంత మంచి కూల్ డ్రింక్స్ నేను తాగటేంటి, రమణస్వామి తాగాలి అని నాకు అనిపించింది అని చెప్పి కలెక్టర్ గారు తెచ్చి ఆ కూల్ డ్రింక్స్ తెచ్చి రమణస్వామి దగ్గర టేబుల్ మీద పెట్టారు. ఏమండి కలెక్టర్ గారు, మీరు మా జిల్లా కలెక్టర్, ఇప్పుడు రాయలూరు జిల్లా కలెక్టర్ గారు, మీరేమంటున్నారంటే నన్ను కూల్ డ్రింక్స్ తాగమంటున్నారు, కూల్ డ్రింక్స్ తాగితే చాలా చల్లగా ఉంటున్నారు. ఈ కూల్ డ్రింక్స్ తాగితే నాకే చల్లగా ఉంటుందా, ఎవరికి అది నా చల్లగా ఉంటుందా? ఈ కూల్ డ్రింక్స్ నేను తాగమంటున్నారు కలెక్టర్ గారు, నేను తాగితేనే చల్లగా ఉంటుందా ఈ డ్రింకు, ఎవరు తాగినా చల్లగా ఉంటుంది, ఎవరు తాగినా చల్లగా ఉంటుందండి. అంకేత బిందు నీళ్ళు తెప్పించండి, ఆ బిందు నీళ్ళు చేసే కూల్ డ్రింక్ కలిపి అందరికీ తల గ్లాసులు కావాలి. అదే అయింది సమర్థ దృష్టి. అయి సమాజాన్ని సమర్థ దృష్టికి మేల్కొల్పడం కోసం ఆయన అవతరించినటువంటి కారణం, ఆయన కారణ జరుగుతుంది. మన ఆంధ్రదేశంలో ఎక్కువ రమణస్వామికి సంబంధించిన వరకు ప్రభావితులైన వాళ్ళు చలం గారు, చింత దీక్షితులు గారు, ఇంకా గద్దెల నరసింహరావు గారు. మన ఆంధ్రాకి ఎక్కువ అనుభవం నెల్లూరు జిల్లాకు. రమణస్వామి శరీరం అంటే ఉండగా మన ఆంధ్రాలో ఎక్కువ ఆయనతో అనుభవం ఉన్నది నెల్లూరు జిల్లా. ఎక్కువ అక్కడి నుంచి ఆయన దగ్గర చూడటానికి వెళుతున్నారు. రమణస్వామి చివరి రోజుల్లో శరీరం విడిచిపెట్టిన రోజున ఒక మాట అడిగారు, రావండి మీరు వెళ్ళిపోతున్నారు, మీరు అక్కడ ఉండిపోతున్నారు, మీ ఎక్కడ దేశానికి కానీ దేశాన్ని ఇచ్చేక్కడ మీ సమక్షంలో ఉన్నాము, మరి మా మాట అప్పుడు భగవాన్ అన్నారు, పూర్వజన్మల్లో ఏమి సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నాం, పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నాం, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. ఆరు మంది జనం ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ కోటాది మంది ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర ఆయన కూడా సంబంధం ఉన్న మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళారు, అది ఈ సంబంధం మన చోట మనం కలుపుతున్నాం. ఇక్కడ ప్రతి మనిషి సుఖాన్ని కోరుకుంటాడు. సుఖం ఎక్కడ ఉంటే ఆత్మలో ఉంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడతారు. మీరు చేయవలసిన పని అది. ఒకవేళ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మానేసి ఎక్కడో సుఖం ఉంది, వైకుంఠంలో ఉంది సుఖం, కైలాసంలో ఉంది సుఖం, మీరు భూమి మీద అమెరికాలో సుఖం ఉంది, రష్యాలో సుఖం ఉంది వెతికితే ఆశాభంగం తప్పదు. నిజము లేని చోట ఎంతసేపు వెతికినా మీకు నిజం కనపడదు. నేను ఈ కళ్ళజోడు, నేను ఈ కళ్ళజోడు ఇక్కడ హాల్లో పడేసుకుని జిన్నూరు వెళ్ళి వెతికితే జిన్నూరులో ఎన్ని సంవత్సరాలు వెతికినా తిరగదు. ఇంకా హాల్లో నీ కళ్ళజోడు ఇక్కడ పడేసుకుని అదేవిధంగా సుఖం కోసం మీరు ఎక్కడ ఏ లోకంలో అయితే మీకు సుఖం దొరకదు. ఉంటే దొరకదు, దొరకడానికి ఉంటే దొరుకుతుంది. అసలు సుఖం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉందని భగవంతుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్పాడంటే నేను ఆత్మను అని చెప్పాడు. అహంకారానికి పరిమితం ఉంది, ఆత్మ యొక్క పరిమితం ఉంది. అహంకారం యొక్క స్వరూపం అశాంతి, ఆత్మ యొక్క స్వరూపం శాంతి. అహంకారానికి అర్థులు ఉన్నాయి, ఆత్మ యొక్క అర్థులు. గౌరవ మాట్లాడారా, మాకు భక్తి ఉంది, భక్తి ఉంది అనుకున్నారు. భక్తికి రుచి ఉందా? భక్తికి దేశం ఉందా? భక్తికి జాతి ఉందా? భక్తికి కులం ఉందా? భక్తికి బాధ్యత ఉందా? భక్తికి దేవుడు కూడా ఉంది. మీరు ఇండియన్సా, మీరు హిందూసా, లేదా క్రైస్తవురా, అమెరికా వారా, దీనికి సంబంధం లేదు. భక్తికి దీనికి, భక్తికి దేశానికి సంబంధం లేదు, భక్తికి కులానికి సంబంధం లేదు, భక్తికి జాతికి సంబంధం లేదు. భక్తి భక్తి మీకు ఈశ్వరుడుకున్న సంబంధమే భక్తి. క్రైస్తవులని క్రైస్తవులైన మాత్రం చేయడం వాళ్ళు ఎక్కువ భక్తులు కాదు, హిందువులైనంత మాత్రం చేయడం తక్కువ భక్తులు కాదు. భక్తికి మతానికి సంబంధం, మీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధమే భక్తి. మిగతా కూడా అంత అనవసరం. మీకు అని ఈశ్వరుడికి సంబంధం చూసుకోవాలి. మీకు ఈశ్వరుడితో ఏమైనా సంబంధం ఉందా? నీకేమైనా బంధుత్వం ఉందా? అసలు ఈశ్వరుడితో ఏమైనా సంబంధం పొందే వాళ్ళు నెలకొల్పుకున్నారా? మీకు ఈశ్వరుడితో ఏమైనా సంబంధం ఉందా? అసలు మీరు స్త్రీలా పురుషులా పిల్లలా పెద్దలు అలా అనవసరం. మీకు అవకాశం ఉన్నవాళ్ళు అరుణాచలం గొప్ప పుణ్యక్షేత్రం, దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలు అరుణాచలం ఒకటి, భారతదేశంలో ఉన్న కాశీ, రామేశ్వరం, మదురాయి ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రాలు, అరుణాచలం కూడా గొప్ప పుణ్యక్షేత్రం. అయితే ఇది సీక్రెట్ పుణ్యక్షేత్రం. అరుణాచలానికి అరుణాచలం వల్ల చాలామంది ఆకర్షించబడకపోవడానికి కారణం ఏంటంటే అది సీక్రెట్ పుణ్యక్షేత్రం. అరుణాచలాన్ని స్మరిస్తుంటే వాడు అహంకారం లాగేస్తాడు, అహంకారాన్ని ఉంచడు వాడు, అహంకారం లాగేస్తాడు. అది పవిత్రమైన క్షేత్రమే, గూఢమైన క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఎంత పవిత్రమో అంత గూఢమైన క్షేత్రం కూడా అరుణాచల క్షేత్రం. అంటే రేపు డిసెంబర్ 6వ తేదీ అక్కడ దీపం వెలిగిస్తారు. అక్కడ దీపం మన జ్ఞానాన్ని చూస్తారు. అక్కడ వెలిగించే దీపం మన హృదయంలో జ్ఞానానికి అది సంకేతం. అది ఇక దీపం అది భౌతికమైంది. ఆ కొండ మీద వెలిగించే దీపం భౌతికమైంది, అది మన హృదయంలో ఉన్న జ్ఞానానికి సంకేతం మాత్రమే. దాగ్యం ఏంటంటే అట్లా దళితను నిప్పు మన చేతుల్లో పడితే కావచ్చు, అది జ్ఞానాన్ని నిప్పు కావచ్చు అంటూ అది కాల జ్ఞానాన్ని నిప్పు కాల అది మీకు సర్వధనాలు. శీతాకాలం చలి ఎంత సహజం, వ్యాసకాలం ఎండలు ఎంత సహజం, భగవంతుని ప్రేమించడం కూడా మనం అంత సహజంగా ఉండాలి. వారికి భక్తి శీతాకాలం చల్లగా ఉండాలని కూడా సహజం. అదే భక్తి కూడా భగవంతుని ప్రేమ, భగవంతుని మీద అనుకున్న భక్తి కూడా అంత సహజంగా ఉంటుంది. అదే నిజమైన ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే